गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
आध्यात्मिक विद्य యొక్క ఆవశ్యకత ఈనాడు మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ఆధ్యాత్మిక విద్యను మనము అది ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళగా గుర్తించటం లేదు. అది మనం నిరంతరం మనసులో గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక విద్య అంటే చనిపోయిన తర్వాత ఎక్కడో ముక్తి లభిస్తుంది, జీవన్ముక్తి లభిస్తుంది. ముక్తి అనేటటువంటి మాటకి మనం స్వస్తి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఆధ్యాత్మికత మార్గంలో వచ్చిన వాడికి బాధ్యతలు పెరుగుతాయి తప్ప బాధ్యతలు తగ్గవు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ముసలితనం వచ్చాక, ఇంద్రియాలు నిష్క్రియమైపోయిన తర్వాత, ఇంకా ఎవరూ మన గోడు పట్టించుకోవటం లేదు అన్నాక, కాలక్షేపం కోసం చేసేటటువంటి ఒక అందరూ మెచ్చేటటువంటి కార్యక్రమంగా భావిస్తున్నాం. తప్పు అది. ఉపనిషత్తుల్లో కూడా నయమాత్మ బలహీనేన లభ్యతే, బలహీనులకు ఆత్మజ్ఞానము రాదు. శక్తి, ఆధ్యాత్మికత మొత్తము కూడా శక్తి సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఈ శక్తిని ఎలా సంపాదించుకోవాలి, ఈ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటివే దేవాలయాలు. అంచేత దేవాలయాల నామెన్క్లేచర్ మనం కొంచెం మార్చవలసి వస్తుందేమో. ఎందుకంటే దేవాలయాలు అనుకుంటే మనకి శక్తి గుర్తు రావటం లేదు. మనకేం గుర్తొస్తాయంటే మనలాగే కోరికలు, రాగద్వేషాలు ఉన్నటువంటి, మనకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తు వస్తున్నాయి తప్ప, దేవతలు అంటే ప్రాకృతిక శక్తులు అని మనం మర్చిపోయాం పూర్తిగా. ఆధ్యాత్మిక వేత్తలు కూడా అది మర్చిపోయారు. కానీ దేవాలయాలు అంటే ప్రాకృతిక శక్తి లేదు, ఎలా ఉపయోగించుకోవాలో నేర్పేవి. అగ్ని దేవత అంటే అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేటటువంటి దేవాలయాలు. యజ్ఞ విద్యను నేర్పేటటువంటి దేవాలయాలు. వాయుర్దేవత, వాయువు కూడా ఒక దేవత అని మనం చెప్తాం. వాయువు కూడా ఒక శక్తే. పృథ్వీ ఒక శక్తి, జలము ఒక శక్తి, అగ్ని ఒక శక్తి, వాయువు ఒక శక్తి, ఆకాశము ఒక శక్తి. ఈ ఐదు శక్తులతో ఈ ప్రపంచం నిర్మించబడి ఉన్నది అని ఆధ్యాత్మిక విద్య చెప్తోంది. ఏ విధంగా అయితే మోడర్న్ సైన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రిసిటీతో సంపూర్ణ సృష్టి ఏర్పడింది అని చెప్తుంది. మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ కలయికే, దాన్నే యాటమ్స్ అంటాము. అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క కలయిక. ఈ రెండు శక్తుల గురించే సైన్స్ తెలుస్తుంది. మన యోగులు ఏం చెప్తున్నారు అంటే, మన శరీరాలు, ఈ మొత్తం ప్రపంచము, ఈ మొత్తము సృష్టి కూడా ప్రపంచము ఐదింటి ద్వారా నిర్మించబడి ఉన్నది. ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి అంటే ఈ ఐదు. ఏ పదార్థాన్ని మీరు చూసినా మీ స్థూల దృష్టికి అది కనిపిస్తూ ఉంటే దానికి ఐదు ఉంటాయి. ఆకాశము అందులో ఉంటుంది, వాయువు అందులో ఉంటుంది, అగ్ని అందులో ఉంటుంది, జలము అందులో ఉంటుంది, పృథ్వీ అందులో ఉంటుంది. ఈ ఫండమెంటల్ బేసిస్ మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచము అనేటటువంటి దాన్నే వేదిక్ లాంగ్వేజ్లో పంచీకరణము అంటాం. ఈ ప్రపంచము ఎలా నిర్మించబడినది, ఈ పంచతత్వాలను ఉపయోగించుకుని వెలుతురు మీద రుచి ఉన్నటువంటి వ్యక్తులను భా రత, భా అంటే వెలుతురు, రత అంటే ఇష్టం, భారత అంటే వెలుతురు మీద ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు. కేవలం వాళ్ళకి ఇష్టం ఉంటే సరిపోదు, వాళ్ళు ఏం చేయాలి, మహాభారతాన్ని నిర్మించాలి. నేను మీకు మహా అనేటటువంటి పదాన్ని చెప్తాను, ఏదైతే కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని మహా అనే విశేషణంతో చెప్తాం. మానవుడు, మహామానవుడు, మానవులను కంట్రోల్ చేసేటటువంటి వాడు మహామానవుడు, ఋషి మహర్షి, ఋషులను కంట్రోల్ చేసేటటువంటి వాడు మహర్షి. అంటే ఈ మహా అనేటటువంటి అడ్జెక్టివ్ మనం ఎక్కడ వాడుతాము అంటే, దేనిక అడ్జెక్టివ్ వాడుతున్నామో దానిని నియంత్రణ చేసేటటువంటి వ్యక్తి, వ్యక్తి మహావ్యక్తి, ఆత్మ మహాత్మ, మానవుడు మహామానవుడు, భారతము మహాభారతము. అంటే మహాభారతం అంటే అర్థం ఏంటన్నమాట, భారతాన్ని నియంత్రణ చేసేటటువంటి శక్తి. మనం నిర్వచనాలు మర్చిపోయాం, మనం కొత్త కొత్త నిర్వచనాలు ఇవ్వటం మొదలెడతాం. స్వర్గము అంటే మన దృష్టిలో ఏంటి అంటే సుఖంగా ఉండేటటువంటి ప్లేస్, కానీ ఆధ్యాత్మిక దృష్టిలో స్వర్గము అంటే ఏంటి అంటే అమరులు ఉండేటటువంటి స్థలము. అమరులు అంటే మృత్యువు లేనటువంటి వాళ్ళు. మృత్యువు లేనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, అటువంటి కార్యక్రమాలు మనము ఇక్కడ పృథ్వీలో చేసుకోగలిగితే పృథ్వీ కూడా స్వర్గంగా మారుతుంది. అంచేత కొంచెం నిర్ణయాలు మనం, నిర్వచనాలు మనం రీకాలిబ్రేట్ చేసుకోవాలి సైంటిఫిక్ లాంగ్వేజ్. రామాయణము అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే రామరావణ యుద్ధం. మహాభారతము అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే అన్నదమ్ముల మధ్య యుద్ధం. ఎవరికి కూడా రామాయణం అంటే రామరాజ్యం అనే భావనే రావటం లేదు ఈ కాలంలో. రామాయణం ఎందుకు చదువుకోవాలి అంటే రామరాజ్య స్థాపన ఎలాగో తెలుసుకోవటానికి చదువుకోవాలి. కానీ మనకి ది ఎండ్ ఎక్కడొస్తుంది అంటే, రామాయణం సినిమా తీసినా కూడా ది ఎండ్ ఎక్కడ, రామరావణ యుద్ధం అయిపోయింది, రాముడు సింహాసనం ఎక్కాడు అయిపోయింది. అసలు కథ అక్కడ మొదలైంది. అసలు రావణాసురుడు వధతో డిస్ట్రక్షన్ పార్ట్ మాత్రమే అయినది. ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే ఒక జాగా కొన్నారు మీరు, ఆ జాగాలో పాత బిల్డింగ్ ఉంది, మీరు ఇల్లు కట్టుకోవాలి అంటే మొదట మీరు ఏం చేయాలి, ఆ బిల్డింగ్ని కూలగొట్టాలి. కంప్లీట్గా బుల్డోజర్స్ పెట్టి మీరు దాన్ని చదును చేసేసాక మళ్ళీ పునాదులు తీసాక, అంటే ఉన్న బిల్డింగ్ పడగొట్టడం మళ్ళీ పునాదులు తీయటం వరకు యుద్ధమే అది, కన్స్ట్రక్షన్ పార్ట్ కాదు, అది డిస్ట్రక్షన్ పార్టే. కానీ పునాదులు ఒకటి తవ్వేశాక మనం రామాయణం అంటే రావణ వధయే కనుక చూస్తాం కనుక, శిలాన్యాసం అయిపోతే ఇంకా స్ట్రక్చర్ లేవదు. మనకు అనుభవం ఉంది కదా, చాలా బిల్డింగ్స్ ముఖ్యంగా గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్నది ఏంటి అంటే దేనికి జరుగుతుంది, శిలాన్యాసం జరిగిపోతుంది, దాని తర్వాత అంతే, ఆ బిల్డింగ్ ఎక్కడా ఉండదు. కారణం ఏమిటి అంటే మనకి రామాయణం అంటే రామరావణ యుద్ధమే, రావణాసురుడు చనిపోయాడు అంటే రామాయణం అయిపోయింది. ఎక్కడైపోయింది రామాయణం? రావణాసురుడు చనిపోవటం కాదు, రామరాజ్య స్థాపన రామాయణం. మరి ఆ భావంతో ఎక్కడ రామాయణం చదువుతున్నాం మనం? అది అర్థం చేసుకుని ఈ రామరాజ్య స్థాపన చేసేటటువంటి వాళ్ళకి ఒక విశేషమైనటువంటి బోనస్ లభిస్తుంది, చిరంజీవులు అయిపోతారు వాళ్ళు. రామాయణం మనకి చెప్పేది అది, హనుమంతుడు రాముడి పని చేస్తూ ఉంటాడు, చిరంజీవిగా ఉంటాడు. రాముడు గారు 11,000 సంవత్సరాలు రామరాజ్య స్థాపనకు అలా నిరంతరం పనిచేస్తూ ఉన్నాక చనిపోవాలని మర్చిపోయాక, రామాయణం మనకి చెప్తుంది అది, యు ఫర్గెట్ డెత్. అప్పుడు యముడు గారు వచ్చి, నాయన ఓ పద్ధతి ఉంటుంది పృథ్వీ మీద, నువ్వు అలా బతుకుతూ వెళ్ళిపోతే అది పద్ధతి కాదు, తప్పు అది, అంచేత నువ్వు చనిపోవాలన్నాడు. ఆ రామాయణంలో ఉన్నటువంటి రామకార్యము చేస్తూ ఉంటే మృత్యువుని కూడా మీరు ఎలా దాటగలరు అనేది మర్చిపోయాను. అసలు ఆ యాంగిలే లేదు రామాయణంలో. భరతుడు 14 ఏళ్ల పాటు రాముడి యొక్క పాదుకలు తన శిరస్సు మీద పెట్టుకుని, రాముడు బదులు ఆ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి, తను కూడా రాముడు వల్ల నందిగ్రామంలో, అయోధ్యలో కాదు, అయోధ్య రాజధాని, అంచేత రాజధాని నగరంలో లేడు ఆయన, పక్కనున్నాడు ఒక విలేజ్లో ఉండి, రాముడు మళ్లీ వచ్చేంత వరకు కూడా తను వనవాసం చేస్తూ రాముడు ఉంటే ఎలా ఉండేదో అలా రాజ్యం చేశాడు. అంచేత రామాయణాన్ని ఈ దృష్టికోణంతో చదవాలి మీరు. అన్నదమ్ములు ఎలా ఉండాలి, కుంభకర్ణుడు, రావణాసురుడు, విభీషణుడు, ఎగ్జాంపుల్ అర్థమవుతుంది కదా, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, రాముడు, భరతుడు ఎక్స్ట్రా. అంటే అందరూ కూడా ఒకే కార్యక్రమానికి దోహదపడ్డారు ఈ నలుగురు అన్నదమ్ములు. రాముడి యొక్క కార్యక్రమానికి భరతుడు సహాయపడ్డాడు, శత్రుఘ్నుడు సహాయపడ్డాడు, లక్ష్మణుడు సరే డైరెక్ట్ గానే సహాయపడ్డాడు. అక్కడ రావణాసురుడి యొక్క కార్యక్రమానికి ఒక తమ్ముడు అసలు ఎందుకు పనికి రాలేదు, వాడు నిద్రపోతూనే ఉన్నాడు. యుద్ధం జరుగుతున్నా కూడా నిద్రపోతూనే ఉన్నాడు వాడు. ఈనాటి అన్నదమ్ముల్లాగే ఒక అన్న తమ్ములకి ఏమవుతుందో అవిడికి ఏం పట్టడం లే. అన్నదమ్ముల మధ్య ఏముంది అంటే కుంభకర్ణత్వం విపరీతంగా ఉంది, వాడికి ఏమవుతాయి నాకేంటి, మళ్ళా పిలిచినా పలకరు, కుంభకర్ణత్వం అన్నమాట ఈనాడు. ఇంకా కొంతమంది విభీషణులు లాంటి వాడు కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పినా ఈ రావణాసురుడు వింటారు. రామాయణం యొక్క ఈ మానసిక పరిస్థితిని మార్చేటటువంటి మన శరీరంలో ఉన్నటువంటి 6 కేంద్రాలు ఉన్నాయి ఈ రామాయణంలో. 6 సర్గలు ఉన్నాయి, 7 కూడా కలుపుకుంటే ఉత్తరాఖండని 7 సర్గలు అంటాం. ఈ 7 సర్గలు కూడా మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల యొక్క ప్రతీకలు, అది కూడా మనం మర్చిపోయాం. మన శరీరానికి రామాయణానికి మధ్య ఉన్నటువంటి మొత్తం సంబంధాన్ని మర్చిపోయాం మనం. దాన్ని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 6 చక్రాలు కలిగినటువంటి ఈ శరీరంలో నిన్న నేను మీకు 3 సబ్ లెవెల్స్ ఉంటాయని చెప్పాను. మొట్టమొదటిది ఏంటి అంటే బ్లడ్ వెసల్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్. అంటే మన శరీరంలో హృదయం కొట్టుకుంటూ ఉంటుంది, నెత్తురు సరఫరా అవుతుంది. ఎంతవరకు సరఫరా అవుతుంది, కణకణానికి సరఫరా అవుతుంది. ఎవ్రీ యాటమ్, ఎవ్రీ మాలిక్యూల్, ఎవ్రీ సెల్ మన శరీరంలో ఉన్నటువంటి 300 కోట్ల సెల్స్ ఉన్నాయి మన శరీరంలో, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. వీటన్నిటికీ కూడా నెత్తులు సరఫరా అవుతుంది. దేనికి కూడా నెత్తులు సరఫరా అవ్వకుండా ఉండదు. దేనికి నెత్తురు ఏ సెల్కి వెళ్ళదో ఆ సెల్ చనిపోతుంది. ఈ నెత్తురు సరఫరా చేసేటటువంటి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి ప్యారలల్గా ఎక్కడెక్కడైతే బ్లడ్ వెసల్ వెళ్తుందో అక్కడక్కడ ప్యారలల్గా నర్వస్ సిస్టమ్ కూడా ఉన్నది. అంచేత సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుంది, బ్రెయిన్ నుంచి వస్తుంది. బ్రెయిన్ నుంచి వెన్నుపూసలోని స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి 6 చక్రాలు, దాన్నే మనం ప్లెక్సస్ అని పిలుస్తూ ఉంటాం, నెర్వ్ ప్లెక్సస్ అని మోడర్న్ ఎనాటమీ చెప్తుంది. ఆ నెర్వ్ ప్లెక్సస్ లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ రన్ అవుతూ ఉంటాయి, అంటే బ్లడ్ వెసల్స్ లో నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? హృదయం నుంచి ప్రవహిస్తుంది. తమాషా ఏంటి అంటే, మీకు ఆశ్చర్యం వేస్తుంది, హృదయం ఒకసారి ఇలా కొట్టుకుని ఇలా వదిలితే నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అది కొట్టుకున్న ప్రతిసారి కూడా 60,000 మైళ్ళ పొడుగు ఉన్నటువంటి మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో నెత్తురు ప్రవహిస్తుంది. అంటే మన శరీరం 6 అడుగులు పొడిగే ఉన్నా ఆ క్యాపిలరీస్ వాటిని కూడా అంతా కనుక మనం ఎక్స్పాండ్ చేయగలిగితే ఆస్క్ ఎనీ డాక్టర్. అంటే నిమిషానికి 72 సార్లు మీ హృదయంలో ఉన్నటువంటి నెత్తురు ఎన్ని వేల మైళ్ళు ప్రయాణం చేస్తుందో తెలుస్తుందా మీకు? 60,000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది. 60,000 మైల్ నాన్ స్టాప్, పుట్టిన దగ్గర నుంచి, అంటే పుట్టినప్పుడు 60,000 మైళ్ళు లేవు అనుకోండి, పుట్టినప్పుడు న్యాచురల్గా చిన్న శరీరమేగా, కానీ మన నార్మల్ హైట్కి వచ్చేసరికల్లా అది 60,000 మైళ్ళకి ప్రయాణిస్తూ ఉంటుంది నాన్ స్టాప్. కెన్ యూ ఇమాజిన్ దట్? ఊహించగలరా ఆ పంపుని? అటువంటి మామూలు పంపుకి మీరు షెడ్ కట్టిస్తారు వాటర్ పంప్కి, మధ్య మధ్యన దానికి కావలసినటువంటి ఆయిలింగ్ అది చేస్తూ ఉంటారు, ఏదైనా కాస్త చప్పుడులో తేడా వచ్చేసరి కల్లా మెకానిక్ని పిలుస్తారు. మీ హార్ట్కి మీరేం చేస్తున్నారు? ఇంకా దాన్ని ఓవర్ యూజ్ చేసి, మిస్యూజ్ చేసి, ఈ మిస్యూజ్ చేయకుండా హార్ట్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేది ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం కార్డియాలజిస్ట్ చేతుల్లో కనుక పడితే ఎన్ని మ్యాజిక్లు చేయగలరో కార్డియాలజిస్ట్ ఈ యాంగిల్లో చదివితే, ముఖ్యంగా గ్రీన్ కలర్ హార్ట్కి గ్రీన్ కలర్కి చాలా దగ్గర సంబంధం ఉంది. రామాయణంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. అంచేత రావణాసురుడు అనేటటువంటి టాక్సిన్ తీసేయటానికి మనకు కావాల్సింది ఏంటి అంటే అగస్త్య హృదయం కావాలి. అథర్వ వేదంలో నేను చాలామంది డాక్టర్లకు చెప్పే నవడు విండు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీన్ని జాగ్రత్తగా వినండి, అథర్వ వేదంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక చిట్కా చెప్పబడి ఉన్నది. ఏంటా చిట్కా అంటే ప్యారెట్, రామచిలుక, గ్రీన్ కలర్డ్ ఉంటే ప్యారెట్, ప్యారెట్ అంటే అర్థమైందా? రామచిలుక, ఆ ఎర్ర ముక్కుండి, దానికి మీరు ప్రతిరోజు ఓ పచ్చిమిరపకాయ పెడితే మీకు హార్ట్ ట్రబుల్ క్యూర్ అయిపోతుంది. ఎవడు పెట్టాలి? పేషెంట్ పెట్టాలి. నేను చాలామంది డాక్టర్స్తో చెప్పాను, ఏంసం పోతుంది అయ్యా మీది, బయట ఒక చోట ఓ పంజరంలో రామచిలుకని పెట్టండి, మీ హార్ట్ పేషెంట్స్ చేత ఒక పచ్చిమిరపకాయ తినిపించండి, తగ్గితే గ్రాండ్ కదా, తగ్గకపోతే వాట్ డూ యూ లూజ్? సైన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఎవడైనా ఏదైనా చెప్తే ఆ చెప్పినటువంటి వాడు పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి అవుతే, ఓ ఋషి చెప్పాడు అది అథర్వ వేదంలో, సాధారణ దారిలో పోయే వ్యక్తి ఏదైనా చెప్పాడు అనుకోండి ఓకే డోంట్ హియర్ ఇట్. ఆదిత్య హృదయంలో రామాయణం యొక్క హార్ట్ ఉంది. రామాయణం యొక్క హార్టే కాదు, సాధకుడి యొక్క హార్ట్ ఉంది అక్కడ. ఆ 24 ఆదిత్య హృదయ శ్లోకాలలో, స్తోత్రం యొక్క శ్లోకాలలో మొత్తం హార్ట్ యొక్క ఈ టెక్నాలజీ ఉంది. ఏ టెక్నాలజీ? హౌ ఇట్ పంప్. ఆ పంప్ చేస్తున్నప్పుడు 60,000 నాడులలో అంటే బ్లడ్ వెసల్స్ లో ఎలా ప్రవహిస్తుంది, ప్రవహిస్తున్నప్పుడు దానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు వస్తాయి, అది మీరు నేను ఇలా కూర్చుంటే లాభం లేదు, నాకు కూడా లాభం లేదు, కార్డియాలజిస్ట్ డాక్టర్స్ కాస్త టైం వెచ్చించి వాళ్ళు చదువుకున్నటువంటి నాలెడ్జ్కి మన రామాయణంలో చెప్పబడినటువంటి నాలెడ్జ్కి కనుక పొత్తన కురుచుకోగలిగితే, రిలేషన్షిప్ ఏర్పరచుకోగలిగితే ఎన్ని మ్యాజికల్ జరగవచ్చో, దానికి సావిత్రి ప్రచార వేదికను నేను మీరు బేసిక్గా రండి అని అడుగుతున్నాను. నేను నా ఒక్కడి వల్ల అవదు, కిషోర్ వల్ల అవదు, మీ వల్ల అవదు, మనం అందరం కలిస్తే ఈ యాంగిల్లో కలవాలి, ఈ యాంగిల్లో కలవాలి, ఈ రీసెర్చ్ యాంగిల్లో కలవాలి. ఎవరైనా చేయొచ్చు రీసెర్చ్. మీకు హార్ట్ ఉంది అని నమ్మకం ఉంటే చాలు. మీలో హార్ట్ లేనివాడు ఎవడైనా ఉంటే నేనేం చేయలేను. కానీ మీకు హార్ట్ ఉంటే ఆదిత్య హృదయం గ్యారంటీగా అర్థమవుతుంది, బికాజ్ యూ హ్యావ్ ఏ హార్ట్. ఇది రామాయణం బ్లడ్ వెసల్స్ గురించి చెప్పేటటువంటిది, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చెప్పేటటువంటిది. రెండోది హృదయం గురించి చెప్పేది కాదు, మస్తిష్కం గురించి చెప్పేది, నర్వస్ సిస్టమ్ గురించి చెప్పేది. ఈ నర్వస్ సిస్టమ్ గురించి చెప్పేటటువంటి మొత్తము శాస్త్రము మనకి మహాభారతంలో కనిపిస్తుంది. రామాయణమేమో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చెప్తే, మహాభారతమేమో నర్వస్ సిస్టమ్ గురించి చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తుంది అది? మన శరీరంలో 5 సెంటర్స్ చాలా ముఖ్యమైనటువంటివి. మన యోగ భాషలో దాన్ని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి అని చెప్తాం. కాదు, ఎనటామికల్ భాషలో చెప్పాలి అంటే దానిని థైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, దాని కింద ఉన్నటువంటి అడ్రినల్, మిగతా గ్లాండ్స్ గురించి చెప్పుకుంటాం మనం. నా ఇంగ్లీష్ పేరు నాకు గుర్తుండవు. ఇప్పుడు భావం అర్థమవుతుందా నేను చెప్తోంది ఏంటో? అంచేత ఈ రామాయణ మహాభారతాలు పారాయణ గ్రంథాలు కాదు, అధ్యయన గ్రంథాలు. యు హ్యావ్ టు స్టడీ దెమ్. అందుకే మొన్న యూనివర్సిటీ స్టూడెంట్ ఎవడో వస్తే నేను చెప్పా, బాబు ఇది ఇన్స్పైర్ చేయటానికి, మీకు అందులో ఉన్నటువంటి సబ్జెక్టు యొక్క ప్రాముఖ్యత చెప్పటానికి నేను చెప్తున్నాను, కానీ ఆ ప్రాముఖ్యత చదువుకోవాలి అంటే మీరు సంవత్సరాల తరబడి కృషి చేయాలి. కానీ ఆ లింక్స్ చాలా స్పష్టంగా తెలుస్తాయి. చేత రామాయణము అంటే ఏంటి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల ద్వారా, ముఖ్యముగా థైమస్ గ్లాండ్ ద్వారా. చాలా తమాషా ఏంటి అంటే, డాక్టర్స్కి థైమస్ గ్లాండ్ అసలు పనికిరానటువంటి గ్లాండ్ అని చెప్తున్నారు చాలా మంది డాక్టర్స్, ఎండోక్రినాలజిస్ట్ కూడా. అసలు పీనియల్ గ్లాండ్ ఎందుకుందో కూడా తెలియదు, శిరస్సు మీద ఉంది గ్లాండ్, లక్కీ అది, అంతవరకు ఒప్పుకుంటున్నారు వాళ్ళు. కొంచెం మనం ఈ యాంగిల్లో ఆలోచించుకోవాలి. అంచేత ఈ రామాయణ మహాభారతాలను నేను ఇన్వైట్ చేస్తుంది ఏంటి అంటే, లెటస్ మేక్ ఇట్ ఎ సైన్స్, ఇట్ ఈజ్ ఎ సైన్స్, లెటస్ అండర్స్టాండ్ దట్ సైన్స్. ఆ సైన్స్ అర్థం అవ్వాలి అంటే ముందు ఈ ఫిజికల్ సైన్స్ మనకు అర్థమై ఉండాలి. అర్థం కాకపోయినా పర్వాలేదు, చెప్పింది నేను తెలుగులో చెప్పింది మీకు అర్థమవుతే చాలు. నేనేం చెప్తున్నాను, బ్లడ్ వెసల్స్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ మన శరీరంలో ఉన్నది. ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లోకి లైఫ్ దేని వల్ల వస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ వల్ల వస్తుంది. అంచేత ఇంకోటి నర్వస్ సిస్టమ్, ఎనదర్ సైకిల్. ఇవి రెండూ కాకుండా మన ఋషులు ఇంకొక సిస్టమ్ గురించి మాట్లాడతారు, దానిని వాళ్ళు నాడులు అన్నారు. నర్వస్ సిస్టమ్ గురించి నేను మాట్లాడటం లేదు, దయచేసి ఆ కన్ఫ్యూజన్ మీరు చాలా స్పష్టంగా మనసులో ఉంచుకోవాలి. ఎలక్ట్రిసిటీలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఎలక్ట్రాన్ ఫ్లో వల్ల ఎలక్ట్రిసిటీ వస్తుంది అని చెప్తారు, కానీ అసలు ఈ ఎలక్ట్రాన్ ఫ్లో నిజంగా ఎలా జరుగుతుందో సైంటిస్టులకి తెలియదు. అదేవిధంగా నర్వస్ సిస్టంలో ఉన్నటువంటి నరాల గురించి నేను మాట్లాడటం లేదు. ఏ విధంగా అయితే బ్లడ్ వెసల్స్కి ప్యారలల్గా నర్వ్స్ ఉన్నాయో, అలాగే ఈ రెండు సిస్టమ్కి ప్యారలల్గా నాడీ సముదాయము ఉన్నది, మన ఋషులు చెప్పినటువంటి నాడీ సముదాయము. ఆ నాడీ సముదాయము ఆకాశతత్వం ద్వారా నిర్మించబడుతుంది అని మన యోగులు చెప్తున్నారు. మోడర్న్ సైంటిస్ట్ ఈథర్ అనేటటువంటి దాని గురించి చెప్తున్నారు. జత కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మూడు మీకు అర్థం అవ్వాలి, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అండ్ నాడీ వ్యవస్థ అందాం. నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ మీరు పర్యాయ పదాలుగా అనుకోవద్దు. తెలుగులో చెప్పినటువంటి నాడీ వ్యవస్థ కంటికి కనిపించినటువంటి, నర్వస్ సిస్టమ్కి ప్యారలల్ గా, బ్లడ్ వెసల్స్కి ప్యారలల్ గా మన శరీరంలో ఉన్నటువంటి ఒక సర్క్యులేటరీ సిస్టమ్. యజ్ఞోపవీత సంస్కారం వేసుకున్నప్పుడు ఈ మూడు సర్క్యులేటరీ సిస్టమ్స్ గురించి చెప్పబడుతుంది. అందుకే దాన్ని ఉపనయనము అన్నారు, మూడవ కన్ను అన్నారు. ఈ రెండు కళ్ళతో అది అర్థం కాదు. బ్లడ్ వెసల్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి, నర్వ్స్ ఎక్కడ కనిపిస్తాయి? నర్వ్స్ కంటే సూక్ష్మమైనటువంటి ఆ నాడులు కూడా మనకు కనిపించవు. ఆ కనిపించినటువంటి ఆ నాడులు, కనిపించేటటువంటి నర్వస్ సిస్టము, కనిపించేటటువంటి బ్లడ్ వెసల్స్, ఈ మూడు మూడు సైక్లిక్ ప్రాసెస్ గా మన శరీరాల్లో తిరుగుతూ ఉంటాయి. యజ్ఞోపవీతం వేసేటటువంటి అప్పుడు మీరు జాగ్రత్తగా కనిపిస్తే ఆ మూడు దారాలు కనిపిస్తాయి మీకు. సింబాలిజం అంతే అది. ఈ షట్చక్రాలు మన వెన్నుపూస మీద ఉన్నాయి, పీనియల్ గ్లాండ్ పైన ఉంది, ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంది, ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంది, ఇక్కడ థైమస్ గ్లాండ్ ఉంది, అడ్రినల్స్ అవి కింద ఉన్నాయి కిడ్నీస్ పైన. యోగుల యొక్క శరీర నిర్మాణము ఈ లెవెల్లో ఉంటుంది. ఆధునికమైనటువంటి మహామహాశాస్త్రజ్ఞులు కూడా ఎక్కడున్నారు అంటే ఇక్కడున్నారు. ఇది యోగ విద్య, ఇది ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రస్తుతము ఉన్నటువంటి విద్య. అంటే ఏంటి? నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ లిక్విడ్ ఉంది చూసారా, ఈ ఫిజికల్ బాడీలో బ్లడ్ అనే లిక్విడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ లో నర్వస్ సిస్టమ్ లో ఎలా సర్క్యులేట్ అవుతుందో కనిపెట్టాం మనం, చాలా బాగా అర్థం చేసుకున్నాం, అందులో డౌట్ లేదు. కానీ మనం ప్రస్తుతం ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంతే. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ ఏడు లెవెల్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఆది, రెండవది అనుపాదక, రెండవది అనుపాదక, మూడవది ఆత్మ మనస్సు, ఇది బుద్ధి మనస్సు, ఇదేంటి యాస్ట్రల్ కామమయ శరీరము, ఇది స్థూల శరీరం. కొంచెము స్టూడెంట్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే, మీకు దమ్ము ఉంటే, ఇది నేను ఇచ్చేటటువంటి ఛాలెంజ్, సబ్జెక్టు నేర్చుకోండి. మీరు కేవలము ఇంత తెలుసున్నటువంటి వ్యక్తే ఈ మూడు లెవెల్సే తెలుసు ఈనాడు, సాలిడ్ లిక్విడ్ గ్యాస్. ఈ గ్యాస్ ఉన్నటువంటి స్పేస్ గురించి ఏమీ తెలియదు మనకి. స్పేస్ లోకి మనం పంపిస్తున్నాం రాకెట్స్ వాటిని, కానీ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ స్పేస్ మనకి తెలియదు. కానీ మన యోగ విద్య ఏం చెప్తోంది అంటే ఈవెన్ స్పేస్ ఈజ్ మ్యాటర్, అందులో నాలుగు రకాలైనటువంటి మ్యాటర్ ఉంది అని చెప్తుంది. దాన్నే ఈథరిక్ వన్, అదేనా ఉందా అక్కడ నాకు కనిపించదు, ఏం రాసింది అక్కడ, ఈథరిక్ ఫోర్, ఈథరిక్ త్రీ, ఈథరిక్ టూ, ఈథరిక్ వన్, అంతేగా ఉంది. అంటే మన మధ్య ఉంది ఈ ఆకాశం, ఈ ఆకాశంలో నాలుగు లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నాయని చెప్తుంది. ఈ నాలుగు లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా సూర్యుడి ద్వారా కంట్రోల్ అవుతాయి. అంతేత భగవద్గీతలో చెప్పబడినటువంటి చాతుర్వణ్యం మయా సృష్టివ గుణకర్మ విభాగశ అని మానవుడు ఎలా పుట్టాడో చెప్పలేదు అక్కడ. ఈ నాలుగు లెవెల్స్ గురించి చెప్పాడు, ఐదో లెవెల్ లేదు అక్కడ. ఇది మర్చిపోయాం మనం. అసలు అదేంటో కూడా మనకి తెలియదు. ఈ నాలుగు రకాలైనటువంటి చేతనత్వము కాన్షియస్నెస్ ని మీరు ఎలా ఉపయోగించుకోవాలో రామాయణం చెప్తుంది. రామాయణం చెప్పేది అందుకు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా రామాయణం ఉంటుంది అని దాన్ని రాసిన ఆ టెక్స్ట్ బుక్ రాసినటువంటి సైంటిస్ట్ వాల్మీకి చెప్పింది. ఎందుకు అంటే ఎవడో రాక్షసుడు ఎవడో రాజు యొక్క భార్యను ఎత్తుకుపోతే ఆ భార్యను విడిపించి తెచ్చుకున్నటువంటి కథ, వాట్ నాన్ సెన్స్ అది. అది ఆచంద్రార్కం ఉండాలా? ఆచంద్రార్కం అది ఉండదు. నీ రామాయణం ఉంటుంది. మానవ శరీరం ఉన్నంత వరకు కూడా రామాయణం ఉంటుంది. మానవ శరీరం ఉన్నంత వరకు ఎనాటమీ ఉంటుంది అన్నది ఎంత కరెక్టో, మానవ శరీరం ఉన్నంత వరకు హృదయం ఉంటుంది అన్నది ఎంత కరెక్టో, మానవ శరీరం ఉన్నంత వరకు బ్రెయిన్ ఉంటుంది అన్నది ఎంత కరెక్టో, రామాయణం కూడా అందుకే ఉంటుంది. ఖచ్చితంగా అందుకే ఉంటుంది. ఆ నాలుగు స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా బయటికి వస్తాయి, ఆ బయటకు వచ్చినప్పుడు ఆ నాలుగు స్టేట్స్ ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్నే దశరథుడు ప్లస్ మూడు భార్యలు, లేకపోతే రాముడు ప్లస్ ముగ్గురు అన్నదమ్ములు, అది ఇక్కడ చెప్పబడినటువంటి వీటిని పెర్సానిఫై చేశారు వాళ్ళు. చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు. కథకి కథ ఉంది. సమాజంలో మీరు ఎలా జీవించాలో చెప్పేటటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నీకు దమ్ము ఉంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఏడు లెవెల్స్ ని నువ్వు పొందగలవు. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే ఇక్కడే ఉన్నాం అన్నది రిపీటెడ్ గా గుర్తుంచుకోండి. ఇక్కడ లేము, ఇక్కడికి తీసుకు వెళ్ళాలి అని నా ప్రయత్నం. ఈ ఫోర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. వాక్ శక్తికి కూడా ఈ నాలుగు చెప్తాడు. పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి అనే నాలుగు రకాలైనటువంటి వాక్ శక్తులు ఉన్నాయి. మనం ఉపయోగించేటటువంటి వాక్ వైఖరి వాడి, అంటే నీకు వినిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా మూడు లెవెల్స్ ఉన్నాయి. అంచేత 1+3 ఈ నాలుగు, ఈథరిక్ 1+3 ఈ ఫోర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్లో ఆ మూడవ సిస్టమ్ వర్క్ చేస్తుంది. నాడీ మండల వ్యవస్థ అంటే అర్థమవుతుందా? అది ఆ క్లారిటీ కోసం ఎన్నిసార్లు చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు నర్వస్ సిస్టంలో ఉండే నాడుల గురించి నేను మాట్లాడటం లేదు. నర్వస్ సిస్టంలో ఉన్నటువంటి నాడులు ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల పనిచేస్తుంది. అంటే నాడీ మండలంలో, బ్రెయిన్లో ఇక్కడ నుంచి జ్ఞానము లోపలికి వెళ్లాలన్నా, ఈ లోపలికి వెళ్ళినటువంటి జ్ఞానము మళ్ళా బయటకి రావాలన్నా కూడా ప్యూర్లీ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. అవి ప్యూర్లీ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, ప్లస్ మైనస్సే, అందులో డౌట్ ఏం లేదు. అంతేత రాబోయేటటువంటి రోజులలో వాతావరణాన్ని కనుక మనం కరెక్ట్గా ఎలక్ట్రిఫై చేయగలిగితే అసలు రోగాలు ఉండవు. కరెక్ట్గా ఎలక్ట్రిఫై చేయగలగాలి. అమెరికాలో ఆ మెషిన్ ఆల్రెడీ వచ్చేసింది అని చెప్తున్నారు. మరి నేను ట్రై చేశాను, దొరుకుతుందేమో అని, నాకు ఎక్కడ డీటెయిల్స్ దొరకలేదు. మీలో కాస్త కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు కాస్త రిఫర్ చేసుకోండి. మనం ఉన్నటువంటి గదిలో నెగటివ్ అట్మాస్ఫియర్, నెగటివ్ ఎలక్ట్రాన్స్, నెగటివ్ అయాన్స్ ఎక్కువ చేసుకోగలిగితే మీరు హుషారుగా ఉంటారు, మీకు నీరసము రాదు, రోగాలు రావు. దట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, సైంటిఫిక్గా అది ప్రూవ్ అయింది. కానీ మొత్తం వాయుమండలంలో ఆ మొత్తము ఆ నెగటివ్ ఎనర్జీ ఎలా తీసుకురావాలి, ఓ సైన్స్ ఉంది దానికి. ఆ సైన్స్ని మనం యజ్ఞ విద్య అంటాం. తెలియదు మనకి యజ్ఞ విద్య ఎందుకు ఉపయోగిస్తాం, తెలుస్తున్న వాడి చేతిలోనే కదా పలికేది. నేను చాలాసార్లు ఒకే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, ఒక బ్లేడ్ యొక్క ఉదాహరణ ఇస్తూ ఉంటాను. చిన్న కుర్రవాడి చేతిలో బ్లేడ్ పెడితే మీరు భయపడతారు, కోసేసుకుంటాడేమో అని. అంటే ఆ బ్లేడ్ వల్ల వాడికి హాని జరుగుతుంది. జేబు దొంగ చేతిలో అదే బ్లేడ్ ఉంటుంది, మీ జేబులకి ప్రమాదం. బ్లేడ్ అదే చిన్న కుర్రాడి చేతిలో ఉంటే వాడికి ప్రమాదం, జేబు దొంగ చేతిలో ఉంటే మన జేబులకి ప్రమాదం, బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉంటే మన జీవితాలు ఆనందమయంగా మారుతాయి. బ్లేడ్ అదే కదా. అంతేత అదే రామాయణం నువ్వు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఆ ఉపయోగించుకోవటం ఒక రోజులో కాదు, బ్రెయిన్ సర్జన్ ఒక రోజులో అయిపోతావా నువ్వు? నువ్వు ఒక రోజులో బ్రెయిన్ సర్జన్ అవ్వలేవు అని తెలిసినటువంటి వాడివి. మొత్తము మూడు రకాలైనటువంటి సర్కులేటరీ సిస్టమ్స్, భూర్ భువః స్వః అనేటటువంటి సర్కులేటరీ సిస్టమ్స్. ఒక లెక్చర్లో నేను మీకు ఏం చెప్పగలను, మీకేం అర్థం అవుతుంది? కానీ ఇది నేర్చుకోవాలని తెలిసాక మీరు నేర్చుకోలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు ఇది అక్కర్లేదని. నాలెడ్జ్లో ఉన్నటువంటి చాలా పెద్దది ఏంటంటే ఇష్టం లేని వాడికి నేర్పలేవు. అందుకే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మాస్టర్ మీరు అందరికీ చెప్పేయచ్చు కదా అని. చెప్తున్నానుగా, ఏం చెప్పాను నిన్న మొన్న? ప్రదక్షిణాలు చేసుకోండి. ఎంతమంది చేసుకున్నారు ఇవాళ? చూసుకోండి మీరే రెస్పాన్స్ ఎలా ఉందో. మంచిది అని చెప్పినా కూడా అలాగా. ఈ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో మీరు మూడు రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ గుర్తుంచుకోండి. ఫిజికల్ లైఫ్కి బ్లడ్ చాలా ఇష్టం, అవసరం. ఇంటెలెక్చువల్ లైఫ్కి నర్వస్ సిస్టమ్ చాలా అవసరం. ఈ రెండు సిస్టమ్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కింద ఉన్నటువంటి సాలిడ్ ప్లేన్ జీవించి ఉండాలి అంటే బ్లడ్ చాలా ఇంపార్టెంట్. ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి అంటే బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. కొంచెం మెడిసిన్ తెలుసుకున్నటువంటి వాళ్ళకి తెలుసు, బ్లడ్లోకి ఆటోమేటిక్గా హార్మోన్స్ సెక్రీట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మీకు తెలియదు సెక్రీట్ అవుతున్నట్టు. తమాష ఏంటి అంటే ఆ హార్మోన్స్ ఎలా ఉంటాయో మీ లైఫ్ ఎలా ఉంటాయి. చాలా విచిత్రమైనటువంటిది. ఇది తెలుసుకుని 1910-1911లో డాక్టర్స్ ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నారో వాళ్ళు ఎగిరి గెంతేశారు. ఇంచేత హార్మోన్స్ వల్ల నీ జీవితం ఉంది. పొడుగ్గా ఉన్నావు అంటే సమ హార్మోన్ ఈజ్ ద రీజన్, పొట్టిగా ఉన్నావు అంటే సమ హార్మోన్ ఈజ్ ద రీజన్. నీకు తెలివి ఎక్కువగా ఉంది, ఒక హార్మోన్ కారణం. నువ్వు తెలివి తక్కువ వాడివి, ఒక హార్మోన్ కారణం. అంతేత డాక్టర్లు ఏమనుకున్నారు, మేము హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే అయిపోతుంది, కావలసినట్టు మనం మనిషిని మార్చేయవచ్చు. పప్పులో కాలేశారు. వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే తక్కువ ఉంటే హైపో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ అయితే హైపర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సమత్వం యోగ ఉచ్యతే, బ్యాలెన్స్ ఇస్ యోగ. దాని గురించి భగవద్గీత చెప్పింది. అంతేత ఈ ఆధ్యాత్మిక విద్యను మీరు అవగాహన చేసుకోవాలి అంటే మీరు మొట్టమొదట దేన్ని పట్టుకోవాలి అంటే భగవద్గీతను పట్టుకోవాలి. ఈ బ్యాలెన్స్ అర్థం అవ్వాలి అంటే, ఈ హార్మోన్ టెక్నాలజీ అర్థం అవ్వాలి అంటే, ఈ హార్మోన్స్ని మనం సంఖ్యతో కొలుస్తాం, ఎన్ని మిలిగ్రామ్స్ ఉందా, ఎన్ని మిలిగ్రామ్స్ ఉందా. అందువల్ల భగవద్గీత యొక్క మొత్తం రెండో అధ్యాయాన్ని సాంఖ్య యోగము అంటాం, ద సైన్స్ ఆఫ్ నెంబర్స్. మొత్తం హ్యూమన్ బాడీ సైన్స్ ఆఫ్ నెంబర్సే. 206 ఎముకలు ఉంటాయి, కుడి చేతికి 5 వేళ్ళు ఉంటాయి, ఎడం చేతికి 5 వేళ్ళు ఉంటాయి, 32 పళ్ళు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. అందరికీ కామన్ ఏది? నేను ఏమంటే అబ్నార్మాలిటీ అంటాం. 6 వేళ్ళు ఉంటే ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ న్యాచురల్. దీని గురించి చెప్పింది భగవద్గీత 2వ అధ్యాయం. చాలా తమాష ఏంటి అంటే శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడు? చాలా మంది శ్రీకృష్ణుడు నిర్యాణం అయిపోయింది, శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత కల్కి అవతారం వస్తుంది, అమ్మయ్య కల్కి అవతారం వస్తే మా కష్టాలు పోతాయి. కరెక్టే, కానీ నేను ఒకటి చెప్తున్నాను, కల్కి అవతారం రాదు, ఇట్ విల్ నెవర్ కమ్. జనవేదిక వాళ్ళు అయితే భలే ఆనందిస్తారు, అమ్మయ్య ఒక్కడైనా కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నవాడు ఒక అవతారం రాదు అని చెప్పాడు అని. ఎందుకు రాదు అని చెప్తున్నాను వింటే మళ్ళా వాళ్ళకి కాస్త బీపీ పెరుగుతుంది. ఎందుకు రాదు అంటే శ్రీకృష్ణుడు చావలేదు కనుక, శ్రీకృష్ణుడు ఇప్పటికీ భూమి మీద ఉన్నాడు కనుక. మరి మాకు కనిపించటం లేదే మాస్టారు. మీలో ఎంతమంది అమెరికా ప్రెసిడెంట్ని స్వయంగా కళ్ళారా చూశారు, ఎవరు చూసుండరు. కానీ ఉన్నాడు అంటే ఒప్పుకుంటున్నారు కదా, కదా? ఎందుకు ఒప్పుకుంటున్నారు? చూసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినందువల్ల, అవునా కాదా? మరి శ్రీకృష్ణుడి యొక్క ఇప్పటికీ భౌతిక ఉపస్థితి పృథ్వీ మీద ఉంది అని చూసిన వాళ్ళు చెప్తున్నారు. అన్నిటికంటే ఏంటి అంటే, అసలు ఆ శ్రీకృష్ణుడు ఎక్కడ దాచుకుని ఉన్నాడు అంటే, గీతామే చోత్తమం గృహం, నేను ఎక్కడుంటాను అంటే భగవద్గీతలో ఉన్నాను అన్నాడు. గీతాశ్రయం, గీతాన్ని ఆశ్రయించి ఉన్నాను నేను. ఆశ్రయించి ఉండటమే కాదు, గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం, భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి నేను మూడు లోకాలను పాలిస్తున్నాను. ఓ ఇండియా ప్రెసిడెంట్ కానీ, ఆ ఇతర రాష్ట్రాల ప్రెసిడెంట్ కానీ ఆ కాన్స్టిట్యూషన్ అనే బుక్కుని ఉపయోగించి పాలిస్తారు, అవునా కాదా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం పరిపాలించరు. దెర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ని యథాతథంగా ఉపయోగిస్తూ దాని ప్రకారమే దేశాన్ని పాలించేటటువంటి వాడు రాజ్యాధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ, అవునా కాదా? అంటే ప్రెసిడెంట్ అనేటటువంటి వాడు మారిపోతూ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ప్రెసిడెంట్ చేసేటటువంటి పని ఏమిటి అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం నడపాలి. భగవద్గీతలో చెప్పినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం నేను మూడు లోకాలను పాలిస్తున్నాను, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. అంటే ప్రపంచం యొక్క కాన్స్టిట్యూషన్, ఈ ప్రపంచము ఎలా నడిపించి తీరాలి, నీ ఇష్ట ప్రకారం ఇంకా జరగదు అది. నీ ఇష్ట ప్రకారం కాన్స్టిట్యూషన్ మారదు, కాన్స్టిట్యూషన్ ప్రకారం నువ్వు జీవించాలి. కనీసం మనిషి ఏర్పరచుకున్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఏమవుతుందంటే నువ్వు అమెండ్మెంట్ చేయవచ్చు. న్యాచురల్ కాన్స్టిట్యూషన్లో నువ్వేమీ అమెండ్మెంట్ చేయలేవు. ఫలానా ఫలానా రూల్ ప్రకారం ఎలక్ట్రిసిటీ ఇలా ఫ్లో అవుతుంది కనుక ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అందరూ కలిసి ఒక అమెండ్మెంట్ పాస్ చేశారనుకోండి, ఈ రోజు నుంచి కొన్ని విశేష సందర్భాలలో ప్లాస్టిక్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి అంటే పాస్ అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మూడు సిస్టమ్స్ మళ్లీ మళ్లీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్, ఎలక్ట్రికల్ సర్క్యులేషన్, ప్రాణ సర్క్యులేషన్. ఎలక్ట్రికల్ సర్క్యులేషన్ ఏమో నాడీమండల వ్యవస్థ ద్వారా జరుగుతుంది, ప్రాణ సర్క్యులేషన్ ఏమో మనకు కనిపించినటువంటి కానీ ఫిజికల్ గా ఉండేటటువంటి నాడీ సముదాయం వల్ల జరుగుతుంది. మూడు లోకాలను కూడా గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం, మూడు లోకాలని కూడా నేను భగవద్గీత ఆధారంగా పరిపాలిస్తున్నాను. ప్లస్ నేను ఎక్కడుంటున్నాను అంటే భగవద్గీతలోనే ఉంటున్నాను అన్నాడు. న్యూటన్ ఎక్కడుంటున్నాడు? న్యూటన్స్ లాజ్లో ఉంటున్నాడు. ఐన్స్టీన్ ఎక్కడుంటున్నాడు? ఐన్స్టీన్స్ లాజ్లో ఉంటున్నాడు. మరి శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడు? గీతా లాజ్లో ఉంటాడు. అంచేత భగవద్గీతని ముందు మనం అవగాహన చేసుకుని దమ్ముంటే, ఒక ఛాలెంజ్ నేను కార్తీక పూర్ణమి నాడు ఇచ్చాను, ఈరోజు మళ్ళీ ఈ వైజాగ్ వాళ్ళకి ఇస్తున్నాను. భగవద్గీతను కనుక ఒక సంవత్సరము ఒక విశేషమైనటువంటి విధానంలో అధ్యయనం మనం చేస్తే, నెక్స్ట్ కార్తీక పౌర్ణమికి ప్రపంచం అంతా ఒకే విశ్వంగా మారి తీరుతుంది. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. మరి మీరు ఇష్టపడితే తలలూపితే లాభం లేదు, మీరు చెయ్యాలి. ఆ గీతని ఎలా ఉపాసన చేయాలో మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవటానికి ఆధారం ఏం చెప్తున్నాను నేను, ఈ మూడింటిని దాటి ఈ నాలుగు లెవెల్స్ మీద మీకు మనస్సు ఉండాలి. ఈ నాలుగు లెవెల్స్నే మనము అంతఃకరణము అని కూడా పిలుస్తూ ఉంటాం. మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు అని కూడా ఈ నాలుగు లెవెల్స్కే పేరు. ఇవన్నీ కూడా సాలిడ్ ప్లేన్వే, మన కంటికి కనిపించకపోవచ్చు కానీ దే ఆర్ ఫిజికల్లీ ట్యాంజిబుల్. మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తము వేరు, అహంకారము వేరు. ఈ నాలుగు లెవెల్స్ని అర్థం చేసుకోవటానికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక టెక్స్ట్ బుక్ ఏంటి అంటే రామాయణం. మనస్సు హనుమంతుడికి ప్రతీక. బుద్ధి సుగ్రీవుడికి ప్రతీక, చిత్తము వాలికి ప్రతీక, అహంకారము రావణాసురుడికి ప్రతీక. ఇది ఎందుకు హింసిస్తున్నాను, ఎంతకంటే ఎక్కువ నేను చెప్పలేను ఈ క్లాసులో, కానీ ఇది అర్థమైపోతే మీ అంతటా మీరు చాలా తెలుసుకోవచ్చు. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు రోజు కలుసుకుని క్లాసెస్ లాగా పెట్టుకోండి. వారానికి ఒకసారి క్లాసులు పనికిరావు. మరి రోజు ఒక చోటకి ఎలా చేరగలం మాస్టారు? ఇంజనీరింగ్ చదివేటటువంటి వాళ్ళు నాకు తెలిసి రోజు 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు, చదువుకుంటున్నారు. ఈ జ్ఞానాన్ని చదువుకోవటానికి మీరు ఒక చోట చేరలేరా అంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరే అర్థం చేసుకోండి. విదేశీయులో ఎవరో ఈ విద్యను నేర్చుకొచ్చాక వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుందరు. కానీ మీరు మీరు టీచర్స్ అవుతారు, ఎవళ్ళో నేర్చుకుంటే వాళ్ళ ద్వారా నేర్చుకుంటారు అన్న ఛాయిస్నే మీకుంది తప్ప మూడో ఛాయిస్ లేదు. ఈ 5 ఏళ్లలో జరగబోయేటటువంటిది అది. నా యొక్క ఆవేదన ఏంటి అంటే, నాకు 20 ఏళ్ల బట్టి దగ్గరగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు నిద్రపోతూ ఉన్నారు. మీరు లేస్తే లేవండి, లేవకపోతే 5 ఏళ్ల తర్వాత ఇతరులు మీ దగ్గరికి వచ్చి మీ పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించి అక్కడ లక్షల ఫీజు కట్టుకుని చెప్పుతున్నప్పుడు కనీసము నాకు ఒక ఆత్మతృప్తి ఏముంటుంది అంటే మీరు నన్ను తిట్టుకోరు, మాస్టర్ మాకు చెప్పలేదు, చెప్పుంటేనా, ఇంకా చెప్పుంటేనా అన్నది మీరు ఇప్పుడు చూసుకోండి ఏం నా అంటారు. చెప్పేస్తున్నాను నేను డైరెక్ట్గా. అంచేత ఈ రామాయణంలో ఉండేటటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, వీటిని మన నిత్య జీవితంలో ఎలా వాడుకోవాలో చెప్పేది భగవద్గీత. ఇందువల్ల మళ్ళీ చెప్తున్నాను ఆ మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి. మన శరీరంలో ఉన్నటువంటిది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఒకటి, స్థూల శరీరానికి పోషణ. స్థూల శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి అనేటటువంటిది సూర్యుడి దగ్గర నేర్చుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చే ఆ సూర్యుడి దగ్గర నుంచే మీ స్ప్లీన్ సెంటర్ కొట్టాలి. రావణాసురుడిని చంపాలి అనుకుంటే నాభిని కొడతాడు రాముడు ముందు. అంటే నాభిని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. తమాషా ఏంటి అంటే తల్లి దగ్గర నుంచి మనం పొందేటటువంటి పోషణ అంతా కూడా నాభి నుంచే వెళ్తుంది పిల్లవాడికి. మీరు మర్చిపోయేది మన యోగశాస్త్రం చెప్పేది అంటే తల్లి గర్భం నుంచి నాడి ఎప్పుడు కట్ అవుతుందో నాభి ప్రకృతిలోని నాభితో మీకు లింక్ అవుతుంది, కనిపించినటువంటి నాడితో. ఈ నాభి చాలా ఇంపార్టెంట్. నాభి అంటేనే అర్థం సెంటర్, ఫల్క్రమ్. దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వటం మర్చిపోయాం, దాన్ని ఉపయోగించుకోవటం మర్చిపోయాం. నాభిని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. అది ఎలా ఉపయోగించుకోవాలో తెలిసేది ఆదిత్యోదయం. అంచేత అది ఆశామాసి కబుర్లు అనుకోకండి, మీ పిల్లలకి నేర్పించండి. కనీసం ఆదిత్యోదయం కంటతా వాళ్ళకి వస్తే, చిన్నప్పుడు మా తాతగారు భగవద్గీత ఇది చదివిస్తే ఆయన తిట్టుకునేవాడిని నేను. ఈ ముసలాన్ని నన్ను చంపుతున్నాడు, భగవద్గీత చదవమంటాడు, అది చదవ. ఇప్పుడు ఆయన చదివించినప్పుడే నేను నిజంగా మనసు పెట్టి చదివించుకుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. అంచేత మీ పిల్లలకి ఇది నేర్పించండి. మీకు నిజంగా అవగాహన ఉండి ఉంటే నేను చెప్తున్న దాంట్లో ఒక విజ్ఞానము ఉన్నది. నా మాటలు కావు ఇవి, ఋషుల యొక్క మాటలు. ఋషి యొక్క వాణిలలో కనుక భారతీయులమైనటువంటి మనకి నమ్మకం ఉంటే, మీరు ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి, రేపటి నుంచి కాదు ఈ ఆదిత్య హృదయాలు, అది స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఈ ఆదిత్య హృదయాన్ని చదువుకుంటూ ఈ 4 రకాలైనటువంటి వాటిని కనుక మనం జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే, ఇక్కడ 2 జంటలున్నాయి, మనస్సు బుద్ధి ఒక జంట, చిత్తము అహంకారము ఒక జంట, శత్రుఘ్నుడు భరతుడు ఒక జంట, రాముడు లక్ష్మణుడు ఒక జంట. కన్స్ట్రక్టివ్ వేలో, డిస్ట్రక్టివ్ వేలో చూసుకుంటే విభీషణుడు రావణాసురుడు ఒక జంట, కుంభకర్ణుడు అతనుడు ఇంద్రుడిని గెలిచినవాడు ఇంద్రజిత్ ఒక జంట. చిత్తాహంకారాలు పాజిటివ్ గాను ఉంటాయి, నెగిటివ్ గాను ఉంటాయి. ఆ యాంగిల్లో చదవండి. టానీ నేడర్ అనేటటువంటి ఒక సైంటిస్ట్, MD DM. నేను డిగ్రీలు ఎందుకు చెప్తున్నాను అంటే డిగ్రీ ఉంటే తప్ప వాడికి బుద్ధి ఉందని మనం ఒప్పుకోము. నాకు చాలాసార్లు ఒక తెలుగు టీచర్ చెప్పాడు, పోతనే కనుక ఈనాడు మళ్ళీ పుడితే ఖచ్చితంగా అతనికి లెక్చరర్ ఉద్యోగం రాదు, కానీ పోతని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళకి PhD వస్తుంది. కారణం ఏంటి అంటే వీళ్ళకి MA తెలుగు డిగ్రీ ఉంది, పోతనికి తెలుగు డిగ్రీ లేదు. అంతేత MD DM టానీ నేడర్ ఇంకా బతికున్నాడు. ఇంకా మీకు ఒక విశేషమైనటువంటిది తెలియలేమో, ఈ ప్రపంచానికి రామరాజ్య స్థాపనలో రాముడి రోలు వేస్తున్నాడు ఆయన, రాజా టానీ నేడర్ అని పేరు. ప్యారలల్ గవర్నమెంట్ రన్ అవుతోంది ప్రపంచంలో, మీలో చాలా మందికి తెలియదు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన మవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిశ్వా కవే బ్రవీ. ఈ యోగ విద్యను మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను. ఆ సూర్యుడు తర్వాత ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ వచ్చింది, సూర్యవంశపు రాజులందరికీ వచ్చింది. దాని తర్వాత ఆ విద్య లుప్తమైపోయింది. దాని యొక్క రిఫ్లెక్షన్ చంద్రుడు, చంద్రవంశపు రాజులు, కురువంశపు రాజులు వచ్చారు, అది పోయి యదువంశపు రాజులు వచ్చారు, అది పోయి సకాలేన మహత యోగోనిష్ట పరంతప. అంతేత మొత్తము బయోసైన్సెస్ ఈనాడు ఏ సూర్యుడి గురించి చెప్తున్నాయో, ఏ లైఫ్ గివింగ్ వాటర్ గురించి చెప్తున్నాయో, మన ఋషులు దాన్ని మిత్రావరుణులుగా చెప్పారు. మిత్ర అంటే సన్ను, వరుణ అంటే వాటర్. సూర్యుడు వాటర్ లేదే లైఫ్ లేదు అని ఏ బైకిమిస్ట్రీవాడినైనా అడగండి చెప్తాడు. అంతేత ఇదేది అసంబద్ధమైనటువంటి ఇల్లాజికల్ సైన్స్ ఏమీ చెప్పబడటం లేదు. అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఆ సైన్స్ యొక్క బేసిక్ డెఫినిషన్స్ మనం మర్చిపోయాం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన వ్యయం వివస్వాన్ మనువే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవీత్. మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు లేనిదే సృష్టి లేదు, ఈ నవగ్రహాలు లేవు, ఈ పృథ్వీ గ్రహము లేదు, ఏమీ లేదు. ఏ సైంటిస్ట్ అయినా అది ఒప్పుకుంటాడు, కానీ మన ఋషులు చెప్తే మాత్రం అది తప్పుతుంది. ఋషులు మాత్రం చెప్పకూడదు. నిజమే ఎవరు చెప్పాలి అంటే డిగ్రీ ఉన్నవాడు చెప్పాలి. ఇందాక అందుకే నేను చెప్పాను, పోతనకు వస్తే యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ లేదు, కానీ పోతను చెప్పిన దాని మీద రీసెర్చ్ చేసిన వాడికి మాత్రం PhD ఇచ్చేస్తాం. మన బుర్రలు అలా ఏడుస్తున్నాయి. ఇంచేత ఈ సూర్యుడి గురించి కాస్త జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఈ టానీ నేడర్ అనేటువంటి వాడు ఏం చెప్పాడు అంటే, 2వ అధ్యాయం భగవద్గీతలో ఓ అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది, పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నువ్వు ఆత్మవంతుడివి కా, ఆత్మవంతుడివి అంటే సూర్యుడివి కా. ఎలా సూర్యుడి అవుతావు? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య ఈ మూడు, సాలిడ్ లిక్విడ్ గ్యాస్. సాలిడ్ అనేటటువంటి తమోగుణం, లిక్విడ్ అనేటటువంటి రజోగుణం, గ్యాస్ అనేది సత్వగుణం అన్నది కొంచెం ఆ గుణాల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి కోరిలేషన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. అంచేత మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఈ మూడు గుణాల కలియకే. త్రైగుణ్య విషయ వేద, వేద అంటే నాలెడ్జ్, మూడు వేదాలని కాదు అక్కడ అర్థం, మూడు రకాల నాలెడ్జ్. అంటే నీ శరీరగతమైనటువంటి నాలెడ్జ్ నీకు బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా అయినా వస్తుంది, లేకపోతే నర్వస్ సిస్టమ్ యొక్క ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా అయినా వస్తుంది, లేకపోతే ప్రాణశక్తి ప్రవహిస్తున్నటువంటి ఈ ఈథరిక్ లెవెల్స్ ద్వారా అయినా వస్తుంది. ఇక్కడ ప్రాణశక్తి ఉండేది. అంచేత ఈ కింద ఉన్నటువంటి దాన్ని స్థూల శరీరము అంటాం, ఈ పైన ఉన్నటువంటి దాన్ని ప్రాణమయ శరీరము అంటాం. దీనిని ఈథరిక్ డబుల్ అని కూడా అంటే, ఇంకేంటి ఈథర్స్ ఉన్నాయి కనుక ఇక్కడ. అంచేత ఈథరిక్ డబుల్ అనేటటువంటి మాట ఏమిటి అంటే, వాయువు కంటే సూక్ష్మమైనటువంటి ఆకాశతత్వము, ఆకాశతత్వములు ఇంకా పైన ఉన్నటువంటి మూడు సబ్ డివిజన్స్, ఈథరిక్ 4 ఆకాశతత్వము, దానిపైన ఉన్నటువంటి 3, 2, 1. ఇది గీతలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. త్రైగుణ్య విషయ వేద ఈ మూడు కాదు నాయన, త్రైగుణ్య విషయ వేద ఈ మూడు వదిలే. నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ మూడింటిని వదిలేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రాణమే కోశానికి వెళ్తావు. ఆ ప్రాణమే కోశం యొక్క లక్షణాలు చెప్తాడు, నయనం ఛిందంతి శస్త్రాణి, నయనం దహతి పావక, నచైనం క్లేదయంతి ఆపో, నశోష్యతి మారుత. నిప్పు దాన్ని కాల్చలేదు, నీళ్లు దాన్ని తడపలేదు, గాలి దాన్ని ఎండబెట్టలేదు, ఏమీ చేయలేదు అనేటటువంటిది నేను చెప్పినటువంటి ఆ మూడో శరీరం. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో ఉన్నటువంటి శరీరము, నర్వస్ సిస్టంలో ఉన్నటువంటి శరీరము, ఇది రెండూ కాకుండా నాడీ సముదాయము, ప్రాణశక్తి ప్రవహించేటటువంటి సముదాయము. ఆ ప్రాణశక్తిని ఎవడు చంపలేడు కనుక ఎవడు చంపేవాడు, ఎవడు చంపించేది అనేటటువంటి మాట ఆ లెవెల్లో చెప్తాడు భగవద్గీతలో. అంచేత గీత పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి ఛాలెంజ్ గురించి చెప్తూ ఇదంతా చెప్తున్నాను. టానీ నేడర్ అనేటటువంటి ఆ వ్యక్తి ఈ మూడు వేదాలలో ఎనాటమీ చెప్పబడి ఉన్నది. ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రతి సూక్తము కూడా మన శరీరానికి సంబంధించినటువంటి ఏదో ఒక పార్ట్ నిర్మిస్తుంది. రేపు డిసెంబర్ 30న రమణ మహర్షి యొక్క పుట్టినరోజు. ఆ రమణ మహర్షి యొక్క అతి ప్రధాన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, నాయన అని పిలుస్తూ ఉంటారు. ఆయన పేరు ఏంటి అంటే కావ్యకంఠ గణపతి ముని, గణపతి యొక్క ఉపాసకుడు. దాని తర్వాత రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. ఒకసారి నీలగిరి హిల్స్లో కావ్యకంఠ గణపతి ముని యొక్క పెద్ద కొడుకు కార్ యాక్సిడెంట్ గురయ్యాడు, చేయి విరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఏంటంటే నేనేమి చేయలేను, ఇక్కడ నుంచి మీరు 2 డేస్ జర్నీ, అప్పుడు అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఏదో సిటీకి మీరు టౌన్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ ఉంటాడు, సెట్ చేస్తాడు. 2 రోజులు విరిగించేయా, బ్లడ్ పోతుంది, ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక స్తోత్రాన్ని చదివాడు. 15 నిమిషాలలో విరిగిపోయినటువంటి ఎముక అతుక్కుపోయింది, మళ్ళీ 2 రోజు నార్మల్. మహాభారత యుద్ధం అది జరుగుతున్నప్పుడు ఈ విధమైనటువంటి టెక్నిక్సే ఉండేవి. ఎముకలు అవి విరిగిపోయినటువంటి వాడిని 2 రోజుకి రెడీ చేసేవాళ్ళు వాళ్ళు. ఆ విషయము కూడా భగవద్గీతలో చెప్పబడి ఉన్నది, ఆ విద్య కూడా చెప్పబడి ఉన్నది. భగవద్గీతని ఆ దృష్టితో చదవండి. రాజ విద్య రాజగుహ్యం అని ఒక చాప్టర్ ఉంది, అందులో ఉన్న ఇవంతా కూడా. నాకెక్కడ ఆశ్చర్యం ఇస్తుంది అంటే గీతాచార్యుడు శ్రీకృష్ణుడు రాజ విద్య రాజగుహ్యం అని చెప్పింది మీకు అందరికీ అర్థమైపోతుంది అంటే నాకు అది చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఆ పేరు పెట్టేవాడికి పేరు ఏం పెట్టాలో తెలియలేదా అని. నాయన అది సింగిలీ సీక్రెట్, చాలా గుహ్యమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి అని చెప్తూ ఉంటే దాని మీద కమెంట్రీలు రాసిస్తున్నారు మనుషులు. రాయొద్దని నేను అంటలే, కానీ గుహ్యమైనటువంటిది నీకు అర్థమైపోయింది అంటే అంటే అంత ఇన్నోసెంట్ పీపుల్ అనమాట పాపం కృష్ణుడు వేదవ్యాసుడు. వాళ్ళు రహస్యాన్ని దాచటం చేతగాలే, వాళ్ళు శ్లోకాలు రాశారు, నీకు శ్లోకం అర్థమైపోయింది. దానికోసము ఈ టానీ నేడర్ అనేటటువంటి MDDM ఈయన ఒక విచిత్రమైనటువంటి ప్రాబ్లంకి గురయ్యాడు. ఈయనకి అందరూ అమెరికా ప్రెసిడెంట్స్, బ్రిటిష్ రాణి, ఈ హాలీవుడ్ యాక్టర్స్ వీళ్ళందరూ ఆయన పేషెంట్స్. ఏం జరిగింది, MRI స్కానింగ్ చేయించాడు చాలా మందికి వాళ్ళకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్తో. పెద్ద పెద్ద వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ రాజవిద్య రాజగుహ్యం కదా, మనకి తెలియ ఏంటో ఏం ప్రాబ్లం వచ్చి బ్రెయిన్ స్కానింగ్ చేయించాడు. కానీ బ్రెయిన్ స్కానింగ్ చేయించాడు ఆయన. తీస్తే ఆయనకు ఒక చాలా పెద్ద ఆశ్చర్యం వేసింది ఏంటంటే అందరి బుర్రల్లో చిల్లులు ఉన్నాయి, కన్నాలు ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి. అంటే ఎవడి బుర్ర పూర్తిగా లేదు, ఎవడు మెదడు పూర్తిగా లేదు, ఆల్ బ్రెయిన్స్ హ్యావ్ హోల్స్ కానీ దే ఆర్ లీడర్స్. అప్పుడు ఆయనకి న్యూటన్ ఘర గుర్తొచ్చింది, అవును ఇదే అయించిందిలే అని. న్యూటన్ ఒక పిల్లిని పెంచుకుంటూ ఉండేవాడు. సరే పిల్లిని పెంచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పిల్లి పిల్లల్ని పెట్టింది. సరే కార్పెంటర్ని పిలిచాడు, ఓ పెద్ద కన్నం చెయ్యి తలుపుకి, ఒక చిన్న కన్నం చెయ్యి అన్నాడు. అంటే కార్పెంటర్ అన్నాడు, పెద్ద కన్నం చేయమన్నారు, పెద్ద కన్నం చేశాక చిన్న కన్నం అవసరం లేదు అన్నాడు. నీకు తెలియదులే, పెద్ద కన్నం నుంచేమో తల్లి పిల్లి వెళ్తుంది, చిన్న కన్నం నుంచి చిన్న పిల్లలు వెళ్తాయన్నాడు. అదేంటి సార్, పెద్ద కన్నం నుంచి పెద్ద పిల్లి వెళ్ళగలిగితే చిన్నపిల్లి కూడా వెళ్ళగలుగుతుంది అని. బ్రెయిన్లో హోల్స్ అంటే అది. ఒక విషయంలో వాడు నిష్ణాతుడైనా చాలా విషయాల్లో వాళ్ళ బుర్రలు పనిచేయవు, ఎందుకంటే హోల్స్ ఉంటాయి. దానికి కారణం సిగరెట్ స్మోకింగ్, డ్రింకింగ్, స్ట్రెస్, స్ట్రెయిన్ అని తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకున్నాక మరి బ్రెయిన్లో కన్నాలు ఉన్నాయంటే మరి కష్టం కదా, అంతేత బ్రెయిన్ని పూడ్చడం ఎలా, కొత్త బ్రెయిన్ సెల్స్ తేవటం ఎలా. సైన్స్ ఏం చెప్తుంది అంటే కొత్త బ్రెయిన్ సెల్స్ నిర్మించబడవు. పుట్టినప్పుడు ఎన్ని బ్రెయిన్ సెల్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి, మిలిమిలిగా మిలిమిలిగా పెద్ద అవుతూ ఉంటే బ్రెయిన్ సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అందుకే పెద్ద అయ్యాక ఛాతస్థాలు, మతిమరుపులు అన్నీ వస్తూ ఉంటాయి. సరే, దీనికి సొల్యూషన్ ఏంటి? ఆయన న్యూరోసర్జన్. అప్పుడు ఆయనకి మహేష్ యోగి పరిచయం అయ్యాడు. మహేష్ యోగి పేరు విన్నారు కదా, మెడిటేషన్ గురించి నేర్పేటటువంటి మహేష్ యోగి పరిచయం అయ్యాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, పతంజలి యోగ సూత్రాలు కనుక మీరు అధ్యయనం చేస్తే బ్రెయిన్లో ఉన్నటువంటి హోల్స్ పూడ్చుకుపోతాయి. పతంజలి యోగ సూత్రాలు. సరే, పారాయణ చేయించాడు ఆయన, నిజమే అనుకున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట ఆయనకి ఈ ఇండియన్ యాంగిల్లో రుచి. దాని తర్వాత ఆయన వేదాల దగ్గరికి వెళ్ళాడు. వేదాలను అధ్యయనం చేస్తే బీయింగ్ ఏ న్యూరాలజిస్ట్ ఆయనకు విచిత్రమైనటువంటి సామ్యం కనిపించింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రతి సూక్తము కూడా మన బాడీలో ఉన్నటువంటి ఏదో ఒక అంగాన్ని వివరిస్తోంది. వివరిస్తుంటమే కాకుండా ఆయన ఇంకోటి అబ్జర్వ్ చేశాడు, మన శరీరం యొక్క అంగాల్లోనే సకల దేవతలు ఉన్నారు. కళ్ళారా చూశాడు ఆయన. బీయింగ్ ఏ డాక్టర్, కళ్ళారా అది చూశాక ఆయన ఒక పుస్తకం రాశాడు, హ్యూమన్ ఫిజియాలజీ అండ్ వేదాలకి హ్యూమన్ ఫిజియాలజీకి ఉన్నటువంటి రిలేషన్షిప్ మీద ఒక బుక్ రాశాడు ఆయన. ఆ బుక్లో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా భగవద్గీత యొక్క 15వ అధ్యాయంలో ఉన్నాయి. క్షరపురుషుడు, అక్షరపురుషుడు, పురుషోత్తముడు. క్షరపురుషుడు బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంతో ఉండేటటువంటి బాడీ, అక్షరపురుషుడు నర్వస్ సిస్టమ్ ద్వారా ఉండేటటువంటి బాడీ, మనస్సు. మనిషి చచ్చిపోయిన వాడి జ్ఞానం పోదు కదా, అక్షరపురుషుడు. ఇదంతా కాకుండా ప్రాణశక్తితో ఉండేటటువంటి పురుషోత్తముడు. ఇదంతా కూడా ఆహారం తినేటటువంటి విధానంలో నీకు తేడా వస్తుంది, నేర్చుకోవచ్చు. నీ శ్వాస ద్వారా నేర్చుకోవచ్చు. ఊర్ధ్వమూల మధశ్చాకం మశ్రద్ధం ప్రాహురవ్యయం. మీరు కనుక గాలి పీల్చుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది, గాలి ఇలా లోపలికి వెళ్తుంది, ఇలా కిందకి వస్తుంది, వచ్చాక ఏమవుతుంది, బ్రాంచెస్ బ్రాంచెస్ బ్రాంచెస్గా మారిపోతుంది. అంటే తలకిందురైనటువంటి చెట్టులాగా ఉంటుంది. మీరు కాస్త గమనించుకోగలిగి ఊహించుకోగలిగితే ఊర్ధ్వమూల మధశ్చాకం అన్నది డైరెక్ట్గా మీ కంటి ముందున్న దాని గురించి చెప్పాడు, ఎక్కడో కాదు అది. కానీ ఫిజికల్గా కాదు, ఇందాక నేను చెప్పేనే ప్రాణశక్తి యొక్క ఆ వేరియస్ నర్వ్స్ గురించి చెప్పాడు శ్రీకృష్ణుడు అందులో. అంచేత గీతని మనం కనుక పట్టుకుంటే, గీత సుగీత కర్తవ్య కిమన్యే శాస్త్ర విస్తరయ్యి. ఎందుకమ్మా విస్తారమైనటువంటి శాస్త్రాలను చదువుకోవటము, భగవద్గీత చదివితే చాలు కదా. కానీ ఇలా చదివితే ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అంటే మీకు ఆటమిక్ ఎనర్జీ రాదు, కానీ ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అనకపోతే ఆటమిక్ ఎనర్జీ రాదు. కానీ దాన్ని డెప్త్లోకి వెళ్ళాలి. అంచేత ఆయన ఋగ్వేదం యొక్క డెప్త్లోకి వెళ్ళి నిస్త్రైగుణ్యో భవార్జున ఋగ్వేదంలోంచి మెల్లిమెల్లిగా ఆయన మన శరీరంలో ఉన్నటువంటి దేవతలు ఎలా ఉన్నారో చూస్తూ ఒక న్యూరాలజిస్ట్. శివలింగం నుంచి స్టార్ట్ చేయండి. ఒకసారి చూసేయండి అంటే బొమ్మలు, ఇట్ వోంట్ టేక్ టైం. కానీ మీలో ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే కండక్ట్ క్లాసెస్, మీ అంతటి మీరు చదువుకోవచ్చు ఆ పుస్తకాన్ని. దాన్ని చేత త్రైగుణ్య విషయావేద అక్కడ లైట్ ఉంది అమ్మా, ఈ లైట్ తీసి ఆ లైట్ ఉంది సార్, ఈ లైట్ నీకు డిస్టర్బెన్స్. అంచేత ఆ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ భగవద్గీత యొక్క శ్లోకాన్ని నేను మీకు చూపిస్తున్నాను. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మూడు రకాలైనటువంటి జ్ఞానానికి మీకు ప్రతీకలు ఉన్నాయి. నాలెడ్జ్ ఈజ్ కమింగ్ టుగెదర్ ఆఫ్ త్రీ వాల్యూస్, ఋషి, దేవత, ఛందస్. ప్రతి వేదానికి కూడా ఒక ఋషి ఉంటాడు, ఒక ఛందస్ ఉంటుంది, ఒక దేవత ఉంటాడు. ఈ ఋషి ఎవడు అంటే శిష్యవడు, అబ్జర్వర్. ఛందస్ ఏమిటి అంటే చూసేబడేటటువంటి వస్తువు, ఆబ్జెక్ట్. ఈ చూసేబడేటటువంటి వస్తువు, ఈ చూసేటటువంటి వాడు అంటే ఋషి. ఛందస్కి మధ్య ఉన్నటువంటి లింక్ దేవత. సైన్స్లో ఈ పాయింట్ గుర్తుంచుకో. అధ్యత ఋషి అనగానే మీరేదో జటాజూటధారి అని అనుకోకండి. ఋషి అంటే మీరే, ద అబ్జర్వర్. ఛందస్ అంటే ఏమిటి? చూచబడేటటువంటి వస్తువ. చూసేవాడు ఉన్నా చూడబడేటటువంటి వాడు ఉన్నా ఆ దేవత అక్కడ లేదనుకోండి. నువ్వేదో గాఢంగా ఆలోచిస్తున్నావు, నీ స్నేహితుడు ఎదురుకుండా వస్తున్నాడు, నీ రెటీనా మీద ఆ స్నేహితుడి యొక్క బొమ్మ పడుతుంది. కానీ ఆ స్నేహితుడి యొక్క బొమ్మ పడినా ఆ దేవత్వం, ఇల్యూమినేషన్, దేవత్వం అంటే ఇల్యూమినేషన్, నాలెడ్జ్. ఫలానా వ్యక్తి వస్తున్నాడు, నీ రెటీన్ మీద పడిన బొమ్మ నువ్వు గుర్తించకపోతే ఆబ్జెక్ట్ ఉన్నా నువ్వు ఉన్నా లాభం లేదు. అంచేత ఈ ఋషికి, ఈ ఛందస్కి లింక్ ఏంటి అంటే దేవత. ఇవి మూడు త్రైగుణ్య విషయా వేద. కానీ పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్తాయంటే ఈ మూడింటిని దాటి కూడా నిర్ద్వందో, ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు, నిర్ద్వందో, నిర్యోగ, ఈ వీటికి దీనికి మధ్య యోగము లింక్ ఉండకూడదు. ఈ రెండూ లేకుండా యోగక్షేమములు కూడా లేనటువంటి స్థితిలో నువ్వు ఆత్మవంతుడు అవుతావు. ఎలా అవుతావు? నీ శరీరంలో ఉండేటటువంటి దేవతలు ఎలా ఉంటారు అనేది కాస్త ఫాస్ట్గా చూపిస్తాను, చూడండి. ఇవాళ ఒక్క నిమిషం అక్కడ. ఇది శివలింగం, రైట్. ఇది బ్రెయిన్. ఈ బ్రెయిన్ స్ట్రక్చర్ శివలింగం స్ట్రక్చర్లో ఉన్నటువంటి సిమిలారిటీస్ చూసుకోండి మీరు. అంటే మన శివుడు అనేటటువంటిది ఎక్కడో బయట ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్పలేదు మన ఋషులు. నీ యొక్క బ్రెయిన్, దాని ఉపాసన ఎలా చేయాలి, నీ బ్రెయిన్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏమిటి, ఆ పార్ట్స్ నువ్వు ఉపయోగించుకుంటే నువ్వు ఎలాగ నీ బ్రెయిన్ని ఉపయోగించుకోగలవు అనేది శివుడి యొక్క స్వరూపము. చూడండి ఎలా చూపిస్తున్నారు. టానీ నేడర్ బుక్లో ఉంది ఇదంతా. ఇది శివుడు మనకి తెలుసు. కోబ్రాజ్ ఉన్నాయి, త్రిశూల ఉంది, డమరు ఉంది, చంద్రవంక ఉంది, గంగా ఫ్లో అవుతుంది, కమండలం ఉంది, రుద్రాక్షలు ఉన్నాయి. ఇది మనం శివుడి యొక్క ఋషులు ఇచ్చినటువంటి స్వరూపము. దీని ముందు బొమ్మలో బ్రెయిన్ అంటే శివలింగం అని తెలుసుకున్నాం కదా. మరి బ్రెయిన్లో శివుడి యొక్క ఈ స్వరూపం ఎలా ఉందో ఆయన ప్రూవ్ చేశాడు టానీ నేడర్. చూడండి, మన శరీరంలో వెంట్రికల్స్ అని ఉంటాయి బ్రెయిన్లో, ఖాళీ ప్రదేశం. అందులో ఒక నీరు ఉంటుంది, దాన్ని సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. అది ఇక్కడే కాదు, ఈ చుట్టూరా కూడా తిరుగుతూ ఉంటుంది. ద వెంట్రికల్స్ ఆర్ శివాస్ ట్రైడెంట్. ఇది త్రిశూలం. ఇది రెండు, లెఫ్ట్ హెమిస్పియర్లో ఒక ఖాళీ ప్రదేశం, లెఫ్ట్ హెమిస్పియర్లో ఒక వెంట్రికలు. ఈ రెండింటినీ కలిపేటటువంటి థర్డ్ వెంట్రికలు. దానికి వెంట్రికల్ అంటే కన్నం అని అర్థం. దానికి కింద ఉన్నటువంటి ఇంకోటి, ఈ నాలుగు వెంట్రికల్స్ కలిసి త్రిశూలం ఏర్పడుతుంది. శివుడి యొక్క త్రిశూలం అంటే ఇది. నెక్స్ట్, హైపోథాలమస్, చంద్రవంక. దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? ఇందాక వెంట్రికల్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇప్పుడు హైపోథాలమస్ని ఎలా ఉపయోగించుకోవాలి. దట్ ఈస్ ది మూన్ ఆర్ శివాజ్ హెడ్. ఇచ్చేత శివుడి గురించి వర్ణించేది కపోల కల్పన ఏం కాదు, నీ బ్రెయినే. నీ బ్రెయిన్ ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తే శివత్వం వస్తుంది. శివత్వం అంటే ఏమిటి? మంచితనం, మంగళకరమైనటువంటి ఆలోచనలు. దుర్బుద్ధి బ్రెయిన్ నుంచే వస్తుంది, సద్బుద్ధి బ్రెయిన్ నుంచే వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ నుంచి సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తయారవుతూ ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉన్నాయో, రుద్రాక్షల్లాగా ఉంటాయి. ఇంకా చూడు మెడలో ఉన్నటువంటి రుద్రాక్షలు అంటే ఏంటనమాట, మన బ్రెయిన్లో థర్డ్ వెంట్రికల్లో స్వీప్ అవుతున్నటువంటి సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎందులోంచి వస్తుందో దాన్ని రుద్ర అక్ష అంటాం. అక్ష అంటే కన్ను. కన్నుంచి కన్నీళ్ళు ఎలా వస్తాయో ఈ రుద్రాక్షల నుంచి సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ నుంచి థర్డ్ వెంట్రకల నుంచి చుట్టూరా సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తిరుగుతూ ఉంటుంది. ఇలాగ కిందకి ఇలా వెళ్తుంది, స్పైన్లోకి వెన్నుపూసలో కూడా వెళ్ళిపోతుంది. అది ఇలా తిరుగుతూ ఉంటుంది. దాన్నే మనం శివుడు తల మీద నుంచి వచ్చేటటువంటి గంగాధార అంటాం. చేత ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుంది? శివుడిలోంచి అంటే మన బాడీలో ఉంది అది. ఆ శివుణ్ణి మనం పట్టుకోవాలి, మన లోపల ఉన్నటువంటి శివుణ్ణి. దానికి కావలసినటువంటి టెక్నాలజీ శివాలయాల్లో వాళ్ళు డెవలప్ చేసి పెడితే ఇప్పుడు శివాలయాలు ఇలా అధోగతి పాలై ఉన్నాయి. అంతేత కాస్త చదువుకున్నటువంటి వాళ్ళు, సైంటిస్టులు అనుకునేటటువంటి వాళ్ళు, మీ టైం దీనికి ఉపయోగిస్తే కొత్త విషయాలు మీరు కనిపెట్టవచ్చు. అంతేకాకుండా భారతదేశపు యొక్క ఈ జ్ఞానాన్ని మానవ జాతికి అందజేసి చాలా చాలా మ్యాజిక్లు మనం చేయవచ్చు. పీనియల్ గ్లాండ్, శివాస్ థర్డ్ ఐ, ఇది పిట్యూటరీ గ్లాండ్, ఇది పీనియల్ గ్లాండ్, శివుడి యొక్క మూడవ కన్ను. ఈ థర్డ్ ఐ గురించి చెప్పటానికి చాలా ఉంది, తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి విల్ క్రాస్ ఇట్ ఓవర్. డమరు, సెరెబ్రల్ కార్టెక్స్, ఇది దీని పేరు సెప్టమ్. ఏంటది? సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏ పేరు చెప్పినా ఒకటే మనకి. మన బ్రెయిన్లో ఉన్నటువంటి లెఫ్ట్ హెమిస్పియర్, రైట్ హెమిస్పియర్లో ఇలా రెండు బ్లాక్స్ ఉంటాయి. శివుని యొక్క మృదంగము. యాక్చువల్గా ఈ మృదంగం నుంచి 14 సౌండ్స్ బయటకు వస్తాయని చెప్తారు. దాని నుంచి పాణిని యొక్క వ్యాకరణం డెవలప్ అయింది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ మృదంగం ఎలా వాయించబడుతుందో అనేటటువంటి దానికి, మనం వాయించేటటువంటి మృదంగానికి చాలా దగ్గర సంబంధం ఉంది. లింక్స్ అలా ఉన్నాయి. నెక్స్ట్, కోబ్రా, శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి పాముడు. కార్డియాక్ న్యూక్లియస్ అని ఒక కేంద్రం ఉంటుంది మన బ్రెయిన్స్ లో. ఆ ఉన్నటువంటి దాని షేప్ ఇలా ఉంటుంది మన బ్రెయిన్లోని. అంటే ఇదంతా కూడా శివుడి యొక్క డముడు, త్రిశూలం, ఇదంతా కూడా శివలింగాకృతిలో ఉన్నటువంటి శివుడి యొక్క ఆయుధాలు. నెక్స్ట్, శివుడి యొక్క కమండలం. థర్డ్ వెంట్రుకల అని ఒకటి ఉంటుందని చెప్పాను. అసలు ఇక్కడికి వెళ్ళాలి మనం. మన చేతనత్వాన్ని కనుక ఇక్కడ మనం పొందినే భగవద్గీతలో కూటస్థ చైతన్యం అన్నాడు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ అనేటటువంటి మాటలో, ఇక్కడ నుంచి నువ్వు కనుక ప్రేరణ పొందగలిగితే నువ్వు యోగివే. ఈ థర్డ్ వెంట్రుకల్లో మన కాన్షియస్నెస్ దూర్చగలగాలి. బై ప్రాక్టీస్ ఇట్ కమ్స్. నెక్స్ట్, సరే, శివుడి యొక్క కొడుకు వినాయకుడు అంటాం. ఈ వినాయకుడు వేదిక లిటరేచర్లో ఇది ఇలా ఉంటుంది. వినాయకుడు తొండ ఉంటుంది, ఏకదంతం ఉంటుంది, ఇలాగుంటాయి, కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మన మన శరీరంలో ఎక్కడున్నాడు వినాయకుడు చూడండి. దండము, రెండు కళ్ళు, కిరీటము. ఆ బ్రెయిన్లోనే, శివలింగంలోనే. అందుకని వినాయకుడు శివుడి యొక్క కొడుకు అంటాం. అవుట్కమ్ ఆఫ్ ఇట్ ఎగ్జాక్ట్గా మీరు చూసుకోవచ్చు. ఆపరేషన్ చేసి ఆ పొజిషన్స్ చెవులు సెరిబెల్లం అని మన మెదడు కింద చిన్న మెదడు ఒకటి ఉంటుంది. ఆ చిన్న మెదడు వినాయకుడు యొక్క రెండు చెవులు. నెక్స్ట్ వినాయకుడు యొక్క ముఖం. పాన్స్ అని బ్రెయిన్ కిందనే ఉంటుంది ఒక పార్ట్. ఇది పాన్స్ అనేటటువంటి పార్ట్. ఇది పాన్స్ అనేటటువంటి పార్ట్ వినాయకుడు యొక్క మొహానికి. దానికి సిమిలారిటీస్ మీరే చూసుకోండి. నెక్స్ట్ వినాయకుడు తొండం. మన శరీరంలో పాన్స్ కిందనే మెడుల్లో అబ్లంగేట అని ఉంటుంది. ఈ మెడుల్లో అబ్లంగేట ఇంకొంచెం కిందకి వెళ్తే మన స్పైనల్ కార్డ్లోకి దిగిపోతుంది. అది వినాయకుడు యొక్క తండం. ఈ మెడుల్లో అబ్లంగేట దగ్గరలో పాన్స్లోనే మనం ఊపిరి పీల్చుకునేటటువంటి సెంటర్స్ ఉంటాయి. ఆ ఊపిరి పీల్చుకునేటటువంటి సెంటర్స్ ఈ తొండము, మనం ఊపిరి పీల్చుకునేటటువంటి విధానము, ప్రాణాయామము, ఇక్కడ ఉన్నటువంటి పాన్స్ మెడుల్లో అబ్లంగేటాన్ని ఉపయోగించుకుని చేసేటటువంటి ఒక సైంటిఫిక్ ప్రాసెస్. ఎందుకంటే ప్రాణాయామము ఇష్టం వచ్చినట్టు చేయొద్దు అంటాం. నేనేమంటానంటే నువ్వు చేసుకో, ఇదంతా నీకు తెలిస్తే కదా ఏదైనా జరిగేది. అసలు నువ్వు అక్కడికి వెళ్తేగా నీ ముక్కు దగ్గరే ఉంటావే. నీ మెడుల్లో అబ్లంగేటా తెలియదు, సెరిబెల్లము తెలియదు, పాన్స్ తెలియదు. కానీ అసలైనటువంటి ప్రాణాయామం ఇక్కడ జరుగుతుంది. ఎనీ అనాటమీ వాళ్ళని అడిగితే చెప్తారు ఇక్కడే ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్ యొక్క 4 సెంటర్స్ ఉంటాయి అని. నెక్స్ట్ వినాయకుడు యొక్క కళ్ళు కరెస్పాండ్స్ టు ద రూట్స్ ఆఫ్ ద ట్రైజెమినల్ నర్వ్స్. రెండు రకాలైనటువంటి ట్రైజెమినల్ నర్వ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి. అవి వినాయకుడి యొక్క కళ్ళకి సంబంధించినటువంటి సెంటర్స్. వినాయకుడు యొక్క టస్క్స్ కరెస్పాండ్స్ టు ద నర్వ్స్ అట్ ద బేస్ ఆఫ్ ద పాన్స్. పాన్స్ కింద ఉన్నటువంటి ఈ నాడులు వినాయకుడి యొక్క దంతాలు. అందులో ఒక దంతం మడతపడి ఉంటుంది, ఇంకేత ఒక దంతము విరిగినట్టు అనిపిస్తుంది. అంటే ఒక నాడి కొంచెం వెనక్కి వెళ్తుంది, బ్యాక్కి, అది మనకు కనిపించదు. నెక్స్ట్ మన జీన్స్, అది రైట్ కళ్ళమ్మ ఆపిస్తాను లైటేసి. ద సినిమా పార్ట్, సినిమా ఇస్ ఓవర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దేహో దేవాలయ అనేటటువంటి సీడీ ఒకటి ఉన్నది, వెరీ కాస్ట్లీ సీడీ, మరి బొమ్మలు అవి ఉన్నది. దాన్ని మీరు ఓ పద్ధతిగా చదువుకోండి, మొత్తం టెక్స్ట్ బుక్ లాగా చదవండి. అందులో మన హృదయానికి లక్ష్మీదేవికి ఉన్నటువంటి రిలేషన్షిప్, మన హృదయంలో ఉన్నటువంటి 4 ఛాంబర్స్, బ్రెయిన్లో ఉన్నటువంటి 4 ఛాంబర్స్. బ్రెయిన్లోనూ 4 పార్ట్స్ ఉన్నాయి, మన హృదయానికి 4 పార్ట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అలాగే ప్రాణశక్తిని ప్రవహింపజేసేటటువంటి ఆ 3rd సిస్టంలో కూడా 4 పార్ట్స్ ఉంటాయి. ఇవంతా కూడా భగవద్గీతలో చాలా స్పష్టంగా 8 అధ్యాయంలో చెప్పాడు. అక్షర బ్రహ్మ యోగం అనేటటువంటి దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రశ్న ఏంటి అంటే ఈ కోరిలేషన్ మనకి తెలియదు, కానీ టానీ నేడర్ అనేటటువంటి ఆయన ఈ వేదాలకి, మన శరీరంలో ఉన్నటువంటి దేవతలకి సంబంధం చూపించినప్పుడు జర్మన్ యూనివర్సిటీ ఏం చేసింది అంటే ఆయన్ని బంగారంతో చూసింది. మనము వేదాలు అంటే సెక్యులర్ స్టేట్, ఏంటుందో అందులో దేవతల గురించి, ది బ్రెయిన్ గురించి చెప్పాడు అని చెప్తున్నాడు. తప్ప అది భావార్థమవుతుందా అంటే ఏ దేవతల గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ అన్ని దేవతలు కూడా మీ శరీరంలో ఉన్నాయి. దుర్గాదేవి మీ వెన్నుపూస కింద భాగంలో ఉంది. సాక్రల్ బోన్ కనుక మీరు జాగ్రత్తగా కనుక చూసుకుంటే అందులో మీకు దుర్గాదేవి స్పష్టంగా కనిపిస్తుంది. హృదయాన్ని కనుక చూసుకుంటే లక్ష్మీదేవి స్పష్టంగా కనిపిస్తుంది. వెన్నుపూసని కరెక్ట్గా మీరు అర్థం చేసుకోగలిగితే మీకు శ్రీకృష్ణుడి యొక్క మురళి కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ఆ దేవతల యొక్క ఆయుధాలు అవంతా కూడా కనిపిస్తాయి మన శరీరంలో. ఈ దేవతలు, ఈ ఆయుధాలు, ఈ దేవతలన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి నేను ఎలాగ జీవిస్తున్నాను అని చెప్పేటటువంటిదే భగవద్గీత. ఇంచేత భగవద్గీత చదువుతున్నటువంటి వాళ్ళకి నేను ఒక చిన్న ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తున్నాను. మీరందరూ కూడా చేయొచ్చు. భగవద్గీత సాధకుల్ని కొంతమంది రమ్మన్నాను నేను, వాళ్ళు వచ్చారో లేదో తెలీదు. కానీ భగవద్గీత సాధకులు మాత్రమే ఇది వినక్కర్లే, మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఏమిటి అంటే, అది భగవద్గీతను కనుక మనం ఖచ్చితంగా చదువుకోగలిగితే మీరు మహాయుద్ధం చేయవలసి ఉంటుంది. ఎటువంటి మహాయుద్ధము? ఒక పక్క మీరుంటారు, ఇంకో పక్క శవాలుంటాయి. అంటే మీరు ఎవరితో యుద్ధం చేయాలి? శవాలతో యుద్ధం చేయాలి. శవాలతో యుద్ధం చేస్తే ఎవడు గెలుస్తాడు? శవాలు గెలుస్తారా, మీరు గెలుస్తారా? మీరే గెలుస్తారు కదా. అంచేత ఛాలెంజ్ నేను చెప్పేది, భగవద్గీత చాలా జాగ్రత్తగా చదువుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోండి. ఇన్నాళ్ళు గీతా పారాయణ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు, ఎందుకు అంటే భగవద్గీతను ఇంకా మనకి అందుబాటులో ఉంచారు. కానీ ఇప్పుడు ఒక సంవత్సరం పాటు ఒక విశేషమైనటువంటి ఛాలెంజ్ తీసుకుని మీరు గీతా పారాయణ చేయండి. ఏమిటది? మీరు రోజుకి 116 శ్లోకాలు భగవద్గీతలో చదువుకోండి. దానికి ఒక టైం టేబుల్ ఉంది. మొదటి రోజు 2 అధ్యాయాలు, తర్వాత అది తర్వాత ఎవరినైనా మన రాజలక్ష్మి గారిని వాళ్ళను అడగండి, మీకు ఆ టైం టేబుల్ ఇచ్చేస్తారు. రోజుకి ఎన్ని శ్లోకాలు చదవాలి మీరు? 116 శ్లోకాలు చదవాలి. 116 శ్లోకాలు చదవటానికి నాకు తెలిసి 20 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, మ్యాక్సిమం అన్నమాట 20 నిమిషాలు. దాని తర్వాత అది పారాయణ చేసే ముందు మీరు అంగన్యాస కరన్యాసాలు చేయాలి. బుక్ ఏదమ్మా, గీత బుక్ ఇద్దామన్నాను. భగవద్గీత బుక్ తెచ్చారా? నేను టిక్ కూడా పెట్టాను శ్లోకాలని చెప్పాను నేను. రాజలక్ష్మి గారు, ఇది పుస్తకం అమ్మా, ఇది కాదు. నేను టిక్ పెట్టుకున్న బుక్ కావాలి, నోట్ చేసుకున్న బుక్. కాస్త జాగ్రత్తగా ఒక దీక్షగా మీరు ఇదైనా చేయగలిగితే, అంటే రోజుకు ఒక అరగంట టైం మీరు ఇవ్వగలిగితే, మీరు శవాలతో యుద్ధం చేసి పేరు తెచ్చుకోవచ్చు. మీరు యుద్ధం చేయవలసింది శవాలతోనే. ఇంకేతంటే మహావీరుడైనటువంటి అర్జునుడు కూడా శవాలతోనే యుద్ధం చేశాడు, స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడు. అది మహాయుద్ధం చేశాడని మీరేమో అనుకుంటున్నారు, కానీ యుద్ధం ఏం చేయలే. అది అంటే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయిందనమాట. అది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయాక ఎవడు గెలుస్తాడు అంటే, ఎవడు మ్యాచ్ ఫిక్స్ చేస్తే వాడు గెలుస్తాడు. అలాగే భగవద్గీత చదివేటటువంటి దాంట్లో ఏం మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటే, పాండవులు గెలవాలి. సరే, ఆ పుస్తకం రాలేదు అంటే ఆ పుస్తకం ఇప్పుడు చెప్పే టైం లేదన్నమాట. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా ఒక సాధన చేయాలి అంటే అంగన్యాస కరన్యాసాలు తప్పనిసరిగా చేసుకోండి. అంగన్యాసము, కరన్యాసము. అంగన్యాసము అంటే ఏంటి? మన అంగాలలో ఆ శాస్త్రాన్ని దింపుకోవటం. అంటే ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నప్పుడు డాక్టర్లు వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాడి బ్రెయిన్లోకి, ఇది కాదు అంటే, ఆ భగవద్గీత యొక్క గొప్పతనం చూసుకోండి. అది ఆశామాషిగా చెప్పబడదు, నేను చెప్పినా అది రాదు. మన మనుషుల యొక్క కార్యాచరణ అంత అద్భుతంగా ఉంటుంది. నేను సాయంత్రం ఇది చెప్పబోతున్నాను. ఆ పుస్తకం పెట్టుకున్నారా? నేను నోట్స్ కూడా రాసుకున్నాను. నోట్స్ రాసుకోవటంలో ఉద్దేశం ఏంటి అంటే, టకటకటక చెప్పేయచ్చు. ఇప్పుడు టకటక చెప్పలేను, నా గుర్తుకి ఎలా వస్తే అలా చెప్తా ఇప్పుడు. అంచేత మీరు ఈ భగవద్గీత పారాయణ చేస్తున్నప్పుడు అంగన్యాస కరన్యాసాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ అంగన్యాస కరన్యాసాలలో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి అంటే, ఈ ప్రాణమయ శరీరం అని చెప్పానే నేను, ప్రాణమయ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టము, మూడోది ఈ ప్రాణశక్తి ప్రవహించేటటువంటి ఈథరిక్ 1, ఈథరిక్ 2, ఈథరిక్ 4 తత్వాలతో నిర్మించబడినటువంటి శరీరము. అందులోకి ప్రాణశక్తి ప్రవహించటానికి మన 5 వేళ్లు ఉపయోగపడతాయి. దీని ద్వారా అగ్నితత్వం లోపలికి వెళ్తుంది, దీని ద్వారా వాయుతత్వము లోపలికి వెళ్తుంది, దీని ద్వారా ఆకాశతత్వము లోపలికి వెళ్తుంది, దీని ద్వారా పృథ్వీతత్వము లోపలికి వెళ్తుంది, దీని ద్వారా జలతత్వము లోపలికి వెళ్తుంది. అంచేత అంగన్యాస కరన్యాసాలు చేస్తాం మనం. చేతులు ఎలా నిస్తే లాభంలే, ఏ తత్వానికి ఎలా లోపలికి వెళ్తుందో మీకు తెలియాలి. దానికి భగవద్గీతలో కొన్ని విశేషమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలకి ఈ అంగన్యాస కరన్యాసాలకి లింక్ మీరు చూసుకోండి. ఇదే గుర్తుంచుకోండి, ఇది అగ్ని, ఇది వాయువు, ఇది ఆకాశము, ఇది పృథ్వీ, ఇది జలము. ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఒకటి గుర్తుంచుకోండి, జ్ఞాపకశక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, మా పిల్లలకి బాగా మార్కులు రావటం లేదు అనేటటువంటి వాళ్ళు, మీ పిల్లల్ని రోజు ఇలా కూర్చోపెట్టండి 45 నిమిషాలు, వాళ్ళకు వచ్చేటటువంటి మార్కుల్లో తేడా చూడండి. ద ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్. మీరు చేసి చూడండి, మీరు చేసుకోవచ్చు, మీ పిల్లల చేత చేయించవచ్చు. కేవలం ఇలా పెట్టుకుంటే చాలు, దీన్ని జ్ఞానముద్ర అంటాం. దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ జ్ఞానముద్రలో కూర్చున్నటువంటి దక్షిణామూర్తి దగ్గరికి ఋషులందరూ వస్తారు. వాడేం మాట్లాడ్డు, మౌనంగానే ఉంటాడు దక్షిణామూర్తి గారు జ్ఞానముద్రలో కూర్చుని. కానీ ఏమవుతుంది, ఆ వచ్చినటువంటి శిష్యులకి చిన్న సంశయ, వాళ్ళకి ఏ డౌట్ ఉండదు. అంచేత మీరు నన్నో ఎవరినో ప్రశ్నలు అడగక్కర్లే, మీరు ఈ జ్ఞానముద్ర కనుక పెట్టుకోగలిగితే. అందుకే భగవద్గీత యొక్క ధ్యాన శ్లోకాలలో శ్రీకృష్ణుడికి జ్ఞానముద్రలో ఉన్నటువంటి రూపాన్ని మనం తలుచుకోమని చెప్తాం. ఇంకేత అంగన్యాసం చేసుకోవాలి, మీరు కరన్యాసం చేసుకోవాలి, దాని తర్వాత భగవద్గీత యొక్క 116 శ్లోకాలు చదువుకోవాలి మీరు ప్రతిరోజు. ఇది చదువుకోవటం ఎక్కడ చదువుకోవాలి అంటే, మీరు గురుస్థానం దగ్గర చదువుకోవాలి. గురుస్థానం అనేటటువంటి మాట మీకు శృతి సాయి చరిత్రలో లభిస్తుంది. ఇటికలు, 4 దీపాలు, నేను 12 ఇటికలు, 5 దీపాలు పెట్టుకోమంటున్నాను. ఇంచేత మీరు 12 ఇటికలు, 6 ఇటికల కిందన, 6 ఇటికల పైన, దానిపైన 5 దీపాలు, 5 అగరత్తులు. 5 అగరత్తులు పెట్టేసుకున్న తర్వాత అక్కడే 5 దీపాలు వెలుగుతూ ఉంటాయి, 5 అగరత్తులు వెలిగిస్తూ ఉంటాను. ఇటికలుంటే ఇటికలు, లేకపోతే అలాగా ఇటికలుంటే యజ్ఞస్థానంలాగా మారుతుందని చేసుకున్న తర్వాత 116 శ్లోకాలు భగవద్గీత చదివింది అంటే 6 రోజుల్లో 700 శ్లోకాలు అయిపోతాయి. 7వ రోజు సోమవారము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, మంగళవారం నాడు 3, 4, 5 అధ్యాయాలు రాసుకుంటే రాసుకోండి, సోమవారం నాడు 1, 2 అధ్యాయాలు 118 శ్లోకాలు అయిపోతాయి అక్కడికి. మంగళవారం నాడు 3, 4, 5 అధ్యాయాలు 114 శ్లోకాలు అయిపోతాయి. గురువారం నాడు, బుధవారం నాడు 6, 7, 8, 9 అధ్యాయాలు 6, 7, 8, 9 అధ్యాయాలు 139 శ్లోకాలు అవుతాయి. శుక్రవారం నాడు 13వ అధ్యాయము, 14వ అధ్యాయం. గురువారం నాడు 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయము 117 శ్లోకాలు అవుతాయి. శుక్రవారం నాడు 13, 14, 15, 16 అధ్యాయం 105 శ్లోకాలు అవుతాయి. శుక్రవారం నాడు 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము మొత్తం మీద 105 శ్లోకాలు అవుతాయి. శనివారం నాడు 17, 18వ అధ్యాయం 106 శ్లోకాలు అవుతాయి. ఈ విధంగా సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఒక భగవద్గీత పారాయణ పూర్తయిపోతుంది. ఆదివారం నాడు మీరేం చేస్తారు అంటే 18 అధ్యాయాలు పారాయణ చేసేసి ఆహుతులు వేయండి. అంటే ఏంటి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుద్ధవ మామకా పాండవాస్తేవా కిమ కురువత సంజయ స్వాహా ఇదం వాసుదేవాయ ఇదం నమమ. ఇది ఒక రొటీన్ చేసేసుకోండి ఒక సంవత్సరం పాటు. మీరు కొంచెం ఆ రెగ్యులారిటీ కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే మీరు శవాలతో యుద్ధం చేసి ఒక నూతన భారతాన్ని నిర్మించవచ్చు. ఎలాగా, మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏం చెప్తాడు అంటే రథం స్థాపయ నిశ్చిత సేనయోరుభయోరు మధ్య, రెండు సేనల మధ్య నా రథాన్ని స్థాపించు అని చెప్తాడు. రెండు సేనల మధ్య రథాన్ని స్థాపించమని చెప్పగానే శ్రీకృష్ణుడు తీసుకువెళ్ళి భీష్ముడు ద్రోణుడు ఉన్న చోటకి తీసుకెళ్లి రథాన్ని ఆపుతాడు. చూడగానే ఈయనకి టెర్రర్ వస్తుంది. ఇంచేత భీష్ముడిని ఓడించలేడు, ఇచ్చామృత్యు ఉంది. ద్రోణుడు గురువు, గురువుని ఓడించలేడు. అందువల్ల చేతుల్లోంచి గాంధీవం సంస్కృతే హస్తా సక్షేవ పరిదహ్యతే, ఇంక నేను యుద్ధం చేయను అని గాంధీవాన్ని వదిలేసి కూర్చుండిపోతాడు. అలాగ కూర్చుండిపోయినటువంటి వాడితో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, నేను భీష్ముణ్ణి ద్రోణుణ్ణి జయదురుధుణ్ణి కర్ణుణ్ణి ఎప్పుడో చంపేశాను, నువ్వు మాట వరుసకి యుద్ధం చేద్దాం అనుకుంటున్నావు తప్ప నువ్వు చేసేదేంట్రా, నేను చంపేశానన్నాడు. ఇట్ ఈస్ జస్ట్ ఏ క్వశ్చన్ ఆఫ్ టైం, వాళ్ళు చచ్చి తీరుతారు. భగవద్గీత యొక్క ఏకాదశోధ్యాయం యొక్క భావం అది. నువ్వు ఎవరితోనూ యుద్ధం చేయటం లేదు, ఆఖరికి ఒక నపూంసకుణ్ణి ముందు పెట్టుకు యుద్ధం చేసినా గెలిచిపోతావు. శిఖండిని కదా ముందు పెట్టి గెలుస్తాడు మహావీరుడు. నీ వీరత్వం ఎవడికి కావాలయ్యా అన్నాడు శ్రీకృష్ణుడు. నీ వీరత్వం ఏం అక్కర్లేదు, కరిష్యే వచనంతో నేను చెప్పినట్టు చేయి చాలంతే, గెలిచిపోతావు. అంచేత ఆ భగవద్గీతను ఏదో ముసలాళ్ళు పనికిరాని వాళ్ళు చేసేటటువంటి పారాయణగా కాదు, ఒక మహాయుద్ధాన్ని. అందుకే ఈ 2.5 సంవత్సరాలలో ఇది మనం మొదలెట్టగానే లోక్సత్తా అనేటటువంటి ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది, ఆవిర్భవించనివ్వండి, నేను దాని గురించే మాట్లాడటం లేదు. నేను రాజసూయ యజ్ఞాల గురించే మాట్లాడుతున్నాను. మన భారతీయ ఆధ్యాత్మికతలో రాజసూయ యజ్ఞానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రాజసూయ యజ్ఞాలు మళ్ళీ మనం చేద్దాం. రాజసూయ యజ్ఞాలు అంటే ఈ భగవద్గీత యజ్ఞాలే. ఈ భగవద్గీత యజ్ఞాలను ప్రతి ఆదివారం నాడు చేసుకునేటట్టు 52 వారాలు చేసుకోలేమా మనం? చూడండి ప్రపంచం ఎలా మారుతుందో. కొంతమంది చాలు, అందరూ చేయక్కర్లే. యుద్ధం అందరూ చేయక్కర్లే, కొంతమంది చేస్తే చాలు, దేశం అంతా సుభిక్షం అవుతుంది. అంచేత ఒక నూతనమైనటువంటి ఒక స్వర్గాన్ని స్థాపించగలిగేటటువంటి ఒక ఆధ్యాత్మిక సమూహం మనం నిర్మించాలి అంటే భగవద్గీతను ఆధారంగా చేసుకుని వారానికి 6 రోజుల్లో ఒక పారాయణ పూర్తయిపోతుంది. ఆదివారం నాడు పూర్ణాహుతి జరుగుతుంది. 52 వారాలు చేసి చూడండి. ఇది మనం కార్తీక మాసం నుంచి నేను మొదటి చేశాను. అంటే కార్తీక మాసం ఇంకా అయిపోయి ఇప్పుడు ఈ మాసంలో మీరు మొదలెట్టేయండి. ఎప్పటి నుంచి అంటే రేపటి నుంచే. మరి రేపటి నుంచి అంటే మరి రేపు ఏం వారం? మంగళవారం కదా. అంతేత మంగళవారంతో పాటు సోమవారాన్ని కూడా చదివేయండి. అంతే తప్ప ఎట్టా అంటే అమ్మ మీకు అవ్వా కావాలి, బువ్వా కావాలి, స్వర్గము కావాలి, పేరు కావాలి, చెయ్యండి ఇది. అంచేత ఈ గీతతో పాటు ఏంటా శ్లోకము, ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తధాన్యానపి యోధవీరా, వీళ్ళందరినీ కూడా మయా హతాస్వాం జయమా వ్యతిష్ట యుద్ధ స్వజేత. నువ్వు నిద్ర లేచి ఏం చేయాలి, పేరు తెచ్చుకో, నిమిత్త మాత్రం భవస వివ్యసాచి, నిమిత్త మాత్రంగా నువ్వు నుంచునుండు, నిమిత్త మాత్రంగానే మీరు యుద్ధం చేయాలంటే మీరు భయపడిపోయి అమ్మో మేము బాణాలు ఎవరి మీద వేయాలి, ఓ నపుంసకుండా మీ ముందు నుంచోబెట్టుకు బాణాలు వేయండి. ఏ నపుంసకుడు కూడా ఆ యుద్ధాన్ని గెలిచిపోతాడు భగవద్గీతను ఉపయోగించుకుంటే అని ఇంతలాగా చెప్తుందో కూడా మనం ఆ గీతను ఉపయోగించుకోలేకపోతే ఇలా అంటూ ఉంటాం మనం. ఏం లాభం, ఏమంటే ఏం లాభం? కానీ ఈ సాధన మొదలెట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఈ గీతతో పాటు భాగవత పారాయణ కూడా నేను చేయిస్తున్నాను. నేను ఎందుకో, భాగవతం అంటే కృష్ణతత్వం, దశమస్కందం భాగవతంలో కృష్ణుడి యొక్క జీవిత చరిత్ర గురించి చెప్తుంది. అది మొదలెట్టిన తర్వాత జరిగిన తమాషా ఏంటి అంటే, మూలాధారం ముందు కదిలింది. మూలాధారం అంటే ఏంటి? పృథ్వీతత్వం. పేపర్లు చూస్తున్నారా మీరు? ఎంగలాట జరుగుతుంది ఇప్పుడు, భూమి సేకరణ. ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది, ఆ భూమి మీరు మళ్ళీ ఎవరికి వాళ్ళకి ఇచ్చేయండి. మనమే యుద్ధం చేయలే, కేవలము మనము భాగవతం చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం, జరిగే మార్పులు వస్తుంది. ఇంకో మ్యాజిక్ మీరు చూసి ఉంటారు, ఆంధ్రప్రదేశ్లోనే ఈ రాకెట్ లాంచర్స్, ఈ మైన్స్, దేని గురించి చెప్తున్నాను అర్థమైందా మీకు? ఈ నక్సలైట్స్ యొక్క అవి పట్టుబడుతుంది. ఇన్నాళ్ళు పట్టుబడలే. ఛత్తీస్గఢ్లో అక్కడ మీరు చూస్తున్నారు కదా, బాంబులు పేలుతూనే ఉన్నాయి, చస్తూనే ఉన్నారు. ఇక్కడ అదేం లేదు, ఇంకా ఇది మొదలెట్టిన తర్వాత ఇంకా ఏమవుతుంది, అవి పట్టుబడుతున్నాయి. అంతేత సైలెంట్ వార్ఫేర్. నిజంగా భారతీయులమైనటువంటి మనము, నిజంగా గీత మీద భాగవతం మీద మనకి నమ్మకం ఉంటే, ఆ రోజుకి 1 గంట చాలు, భాగవతం 1 అధ్యాయం చదువుకోండి, భగవద్గీత 1 అధ్యాయం చదువుకోండి. May 1, 2, 3 తారీఖులలో 1000 భాగవత పారాయణ, 6000 గీతా పారాయణ పూర్ణాహుతిగా 1000 కుండీల యజ్ఞం వేటపాలెంలో పెట్టాను. ఇక్కడేమో నేను ఇందాక నేను చెప్పిన గీత ఏంటి అంటే వీక్లీ పారాయణ. మీ అంతటి మీరు చేసుకునేది 2 అధ్యాయాలు, రోజుకి ఎంత టైం పడుతుందమ్మా? 18 అధ్యాయాలు కాస్త స్పీడ్గా చదవగలిగే వాళ్ళు గంట పావులు చదివేస్తారు. స్వాహ స్వాహ అని కూడా మీరు కలుపుకుంటే 2 గంటలు పడుతుందేమో. అంటే ఆదివారం నాడు 2 గంటల పాటు యజ్ఞము, రోజు 6 గంటల పాటు గీతాపారాయణ. అది కాకుండా 1 అధ్యాయం భాగవతము, 1 అధ్యాయం భగవద్గీత కనుక మనం చదివితే 1000 అనేటటువంటి దానికి విశ్వరూప దర్శన యోగ్యత కలగజేస్తుంది. ఎందుకంటే భగవద్గీతలో శతశోధ సహస్రశ అనేటటువంటి మాట ఉంది. అంతేత 108 రోజుల పాటు 90 మంది వ్యక్తులు, లేకపోతే 100 మంది వ్యక్తులు రోజుకి 1 అధ్యాయము భాగవతము, 1 అధ్యాయము మాత్రమే భగవద్గీత చదువుకుంటూ ఉంటే 108 రోజులలో 108 భాగవత పారాయణలు పూర్తయిపోతాయి, 540 గీతా పారాయణలు పూర్తయిపోతాయి. అంతకంటే ఎక్కువేం చేయక్కర్లేదు. మీరు 1 అధ్యాయం భాగవతం, 1 అధ్యాయం అంతే. 90 మంది అది కనుక చేయగలిగితే ఒక ఊళ్ళో, 108 రోజుల్లో 108 భాగవత ఆవృత్తులు అయిపోతాయి, 540 భగవద్గీత ఆవృత్తులు అయిపోతాయి. అలాగ 10 ఊళ్ళల్లో కనుక మనం చేయగలిగితే 1000 భాగవత పారాయణ అవుతుంది, 6000 భగవద్గీత పారాయణ అవుతుంది. ఆ సంఖ్యలో అర్థం మీకు తెలుసు కదా, 1000, 6000. దీన్ని కనుక మనం May 1, 2, 3 తారీఖుల లోపల మన వాళ్ళందరూ కనుక చేయగలిగితే ఖచ్చితంగా ప్రకృతి మారుతుంది, రాజనీతిజ్ఞుల బుర్రైనా మారుతుంది, లేకపోతే మారిన బుర్ర కలిగినటువంటి రాజనీతిజ్ఞులు పవర్లోకి వస్తారు. బాణాలు వేసేది మీరు, ముందు నుంచుండేది ఆ నపుంసకులు. నపుంసకులు అని వాళ్ళని తిట్టటంలే, ఇటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు నపుంసకులే. భగవద్గీత మీద తెలియదు వాళ్ళకి, భాగవతం గురించి తెలీదు, దేశానికి ఏం కావాలో తెలీదు, భారతదేశం యొక్క భవితవ్యత ఏంటో తెలీదు. అరబిందో ఒక బాంబు కేసులు ఇరుక్కున్నాడు. 1 సంవత్సరం పాటు ఆ బాంబు కేసు నడిచింది. ఇంకా ఉరి శిక్ష ఖాయం. ఆ రోజుల్లో బాంబు కేసులో పడితే ఉరి శిక్ష ఖాయం. అంచేత ఈయనకు అర్థమైపోయింది, నాకు ఉరి శిక్ష వేసేస్తారని. అంతేత ఏం చేశాడు, ఉపనిషత్తులు భగవద్గీత చదవటం మొదలెట్టాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అనేటటువంటి 1 శ్లోకం ఆయన్ని ఆకట్టుకుంది. ఇంకా దాన్ని సాధన చేయటం మొదలెట్టాడు. చచ్చిపోయేవాడు ఏంటి, ఎంత బాగా చేస్తాడు సాధన చేసుకుంటాడు. సడన్ గా ఒకరోజు ఏమైంది అంటే ఆయనకి కిటికీ ఉచ్చల్లో శ్రీకృష్ణుడు కనిపించడం మొదలెట్టాడు. అతన్ని పట్టుకున్నటువంటి జైలర్లో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్లేటటువంటి వార్డెన్స్ లో శ్రీకృష్ణుడు కనిపించడం మొదలెట్టాడు. అపోజిషన్ పార్టీ బ్రిటిష్ లాయర్లో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు, జడ్జిలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. ఇంకేం చేస్తాడు, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, దాన్ని సాధించగలిగాడు ఆయన. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, దాన్ని సాధించగలిగాడు ఆయన. సాధించాక ఒకరోజు ఏమైంది అంటే శ్రీకృష్ణుడు ఆయనకి దర్శనమిచ్చాడు జైల్లో. దర్శనమిచ్చి ఏం చెప్పాడు అంటే, ఎందుకంత అవస్థ పడుతున్నావు, భారతదేశ స్వాతంత్రం నేను ఎప్పుడో ఇచ్చేశాను, పాస్ట్ టెన్స్ వాడాడు, చదవండి అరవిందో యొక్క చరిత్ర, నువ్వేంటిట పాటు పడేది భారతదేశ స్వాతంత్రానికి, కావాల్సింది ఏంటి అంటే ఒక నలుగురు ఐదుగురు ముందు నుంచుంటే వాళ్ల పేరు మీద స్వాతంత్రం వచ్చింది అని చెప్పిస్తా నుంచో అంతే. ఇవాళ నేను అదే మాటలు మీకు చెప్తున్నాను, నుంచోండి అంతే, మీరు ప్రపంచానికి మార్గదర్శకులుగా మీరు నుంచుంటారు. మరి శ్రీకృష్ణుడి యొక్క వాక్కు మీద నాకు నమ్మకం ఉంటే, నా వాక్కు మీద కాదు గీత యొక్క వాక్కు మీద నమ్మకం ఉంది, మరి నమ్మకం ఆచరణలో కనిపించాలి. మీరు చెప్తే చాలా బాగుంది మాస్టర్ అంటే కుదరదు. తర్వాత మళ్ళా నేను 2 నెలల తర్వాత వచ్చాక నాకెవరు కనిపించలేదండి, నాకెవరు చెప్పలేదండి, నేను నేర్చుకుందాం అనుకున్నాను. మీ పిల్లవాడికి ఉద్యోగం కావాలంటే ఎవడనే బొట్టు కాటిగా పెట్టి అక్కడ ఉద్యోగం ఉంది వెళ్ళి చేయడం చెప్తాడా, లేకపోతే మీరు వెతుక్కుంటారా? మరి ఇక్కడ వెతుక్కోవాలి మీరు. ఈ భాగవత పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, ఈ భాగవత శ్లోకాలు ఎలా చదువుకోవాలి, ఈ భగవద్గీత శ్లోకాలను మనం ఎలా చదువుకోవాలి, ఎందుకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసింది త్వరలోనే వస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాక బయటకు వచ్చాడు అరవిందో 1911. వచ్చాక చూస్తే 1910 జైలుకి వెళ్ళేటప్పుడు నినాదాలు ఉండేవి. అరవిందో లెక్చర్ అంటే వేలాది మంది మనుషులు వచ్చి వింటూ ఉండేవారు. ఈయన జైలు నుంచి బయటకు వచ్చాక అవుడులేడు వింటానికి. సనాతన ధర్మం గురించి చెప్పేటటువంటి ఒక సంస్థ ఈయన తెలిసింది పాత పేరు బట్టి. అక్కడ ఆయన కారాగృహేర్ కహాని, జైల్లో జరిగిన సంఘటనలని ఈ సంఘటనలన్నీ చెప్పుకొస్తాడు. మీరు చదవండి, అది అరవిందో సొసైటీలో మీకు దీని డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. మళ్ళీ ఈనాడు అదే పరిస్థితి వచ్చింది భారతదేశానికి. జగద్గురువుగా అయ్యేటటువంటి నియతి ఉన్నది. ఇట్ షుడ్ బికమ్ ద బ్రెయిన్ ఆఫ్ ది వరల్డ్. అంటే ముందు మనం ఆ బ్రెయిన్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఏంటో తెలియాలి. ఈ బ్రెయిన్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఏంటి అంటే గీత, భాగవతం. వేదాలు రాశాక వేదాలను సంపుటీకరణం చేసిన తర్వాత, 4 భాగాలుగా విడదీసిన తర్వాత, ఉపనిషత్తులను స్మృతులను గీతలను అన్ని రాసిన తర్వాత, 18 పురాణాలు రాసిన తర్వాత, ఉపపురాణాలన్నీ రాసిన తర్వాత కూడా వేదవ్యాసుడికి శాంతి దొరకలేదు. సరస్వతి నది ఒడ్డిన కూర్చుని చాలా విచారంగా కూర్చున్నాడు. సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏదో నేను మానవ జాతికి అందించలేదు. అప్పుడు నారదుడు వచ్చి చెప్తాడు, నువ్వు వేదాలు అన్నీ రాసావు నాయన, అంతా బాగానే ఉంది, కానీ వేదాలు పురాణాలు ఉపనిషత్తులు చదివినటువంటి వ్యక్తి ఎలా జీవించాలో నువ్వు చెప్పలేదు. ఓ రోల్ మోడల్ కావాలి కదా, ఓ ఆదర్శం కావాలి కదా. అప్పుడు భాగవతం రాస్తాడాయన. అంటే ఈ శ్రీకృష్ణ చరిత్ర ఏమిటి అంటే ఈ రోల్ మోడల్ సకల యోగులకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా. బిజినెస్ మ్యాన్ అయితే వాడికి ఒక రోల్ మోడల్ గీతలో దొరుకుతుంది. భగవద్గీత యొక్క ప్రతి 2వ అధ్యాయంలో, అంటే భగవద్గీత యొక్క ప్రతి 2వ అధ్యాయం అంటల్లో నా ఉద్దేశం ఏంటి అంటే, భగవద్గీతను మీరు 3 ఖండాలుగా ఊహించుకోవాలి. 1 బ్లడ్ సర్క్యులేటరీ ఖండం, 2 నర్వస్ ఖండము, 3 ప్రాణఖండము. 6 అధ్యాయాలు బ్లడ్ సర్క్యులేటరీ ఖండం, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు నర్వస్ సిస్టమ్ గురించి చెప్పేటటువంటిది. అందుకే 7వ అధ్యాయానికి పేరు ఏంటి అంటే జ్ఞాన విజ్ఞాన యోగం, నర్వస్ సిస్టమ్ గురించి చెప్తుంది. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఇందాక నేను చెప్పినటువంటి ప్రాణశక్తి గురించి చెప్తుంది. క్షేత్రము అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, అంచేత ప్రతి దానికి ఒక రోల్ మోడల్ దొరుకుతుంది. పొలిటీషియన్స్ కి 1వ అధ్యాయము, 7వ అధ్యాయము, 13వ అధ్యాయము రోల్ మోడల్స్ చెప్తుంది. బిజినెస్ పీపుల్ కి 2వ అధ్యాయము, 8వ అధ్యాయము, 14వ అధ్యాయము రోల్ మోడల్ చెప్తుంది. అంటే మూలాధార చక్రం ఎలా ఉండాలో చెప్తుంది, స్వాధిష్టాన చక్రం ఎలా ఉండాలో చెప్తుంది. ఇదంతా కూడా భాగవతంలో మీకు చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఇంత జ్ఞానము ఉంది, మనం ఇంత చదువుకోవాలి, ఇది వింటే సరిపోదుగా, ఆచరణలోకి రావాలి. కానీ ఇమీడియట్ గా మీకు ఆచరణకి నేను ఒక ఛాలెంజ్గా ఏమి ఇచ్చానంటే, ఒక 3 నెలల పాటు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, 4 నెలలు, జనవరి 1st నుంచి స్టార్ట్ చేయమన్నాను. అంటే రేపటి నుంచి చేయొచ్చా చేయకూడదా? రేపటి నుంచే స్టార్ట్ చేయండి. ఏమైందంటే 4 రోజుల ముందు మొదలెడితే మంచి పని. ఏమేం చేయాలి మీరు? భాగవతం 1 అధ్యాయము, భగవద్గీత 1 అధ్యాయం, అంతే. ఇలా 90 మంది ఒక గ్రూప్గా అయిపోండి. వెబ్సైట్లో కూడా నేను ఇవాళ చెప్పాను, నేను మరి పెట్టారా వెబ్సైట్లో, missionrk.com. ఇంకా missionrk.com అనే వెబ్సైట్ ఉంది, అందులో ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టించాను నేను. దీన్ని అందులో కూడా చూసుకోవచ్చు మీరు. May 1, 2, 3 తారీఖులలో దీని పూర్ణాహుతి ఉంటుంది. అంటే ఆ గీతా భాగవత పారాయణ శక్తి ఎంతో మీకు అర్థమవుతుంది. ముందు అంటే 90 మందిని మనము ఇంత పెద్ద విశాఖ నగరంలో మనం సమకూర్చుకోలేము అంటే ఏంటి మన ఫ్రెండ్స్? ఓ సినిమాకి బలవంతంగా తీసుకెళ్ళాం. మొన్న ఖతర్నాక్కి వెళ్తామంటే, కొంతమంది రావన్నారు. నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళనన్నా. చివరికి బలవంతంగా తీసుకెళ్ళి నేను ఖతర్నాక్ అయిపోయాను. పాపం వాళ్ళు చెప్పిన మాట వింటే బాగుండేది. సరే, అది వేరే విషయం. అది ఎందుకు చెప్పాను అర్థమైందా? ఓ పనికిరాని చెత్త సినిమాకి మన వాళ్ళని బలవంతంగా తీసుకువెళ్ళగలిగినప్పుడు, ఇంత మంచి లక్ష్యముతో మన బంధువుల్ని, మిత్రుల్ని మనం చేయించలేకపోతే అర్థం ఏంటంటే, మీకు ఇష్టం లేదు, మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా చేయిస్తారు. కానీ నేను అనేది ఏంటి, భారతీయ ఋషుల యొక్క వాక్ మీద, గీతాచార్యుల యొక్క వాక్ మీద, వ్యాస మహర్షి యొక్క వాక్ మీద నమ్మకం ఉంచుకుని 4 నెలలు రోజుకి 1 అరగంట మీవి కావు అనుకోండి. అంతే నేను అనేది, రోజుకి 1 అరగంట మీవి కావు అనుకోండి. 1 అధ్యాయం భాగవతం చదవండి, 1 అధ్యాయం భగవద్గీత చదువుకోండి. 90 మంది ఎందుకంటున్నాను అంటే, భాగవతంలో 90 అధ్యాయాలు ఉన్నాయి. కృష్ణ చరిత్ర దశమ స్కందం చదవాలి మీరు, మొత్తం భాగవతం కాదు, కృష్ణ చరిత్ర మాత్రమే. అందులో 90 అధ్యాయాలు ఉన్నాయి. అంతేత రోజుకు 1 అధ్యాయం చదివారనుకోండి, మొదటి వాడు 1 అధ్యాయం చదివితే 90వ వాడు 90 అధ్యాయం చదువుతాడు. అర్థమైందా నా ప్లాన్? అంతేత ప్రతిరోజు మీరు 1 అధ్యాయమే చదివినా రోజుకి ఏమైపోతుంది, 1 భాగవత పారాయణ పూర్తయిపోతుంది 90 రోజుల్లో. రోజుకి 1 అధ్యాయం భగవద్గీత, 18 అధ్యాయాలు ఉన్నాయి. అంటే 90 రోజుల్లో 5 పారాయణలు పూర్తవుతాయి. రోజుకి 1 అధ్యాయం చూపిన 18 రోజుల్లో 1 పారాయణ పూర్తవుతుంది. అలాగే 90 రోజుల్లో 90 పారాయణలు పూర్తయిపోతాయి, 5 పారాయణలు పూర్తయిపోతాయి. లాజిక్ అర్థమైంది కదా? అలాగా రోజుకి సంగతి చెప్పాను నేను, రోజుకి 1 ఆవృత్తి భాగవతము, భగవద్గీత. 90 మంది అంటే 5 ఆవృత్తులు రోజుకి అవుతాయి. అర్థమైందా? ఈక్వేషన్ అర్థమవుతుందా? 90 మంది భగవద్గీత 1 అధ్యాయం చదువుతూ ఉంటారు. కానీ భగవద్గీతలో 18 అధ్యాయాలే ఉన్నాయి. అంటే 90 రోజుల్లో 5 ఆవృత్తులు పూర్తయిపోతాయి. భాగవతము 1 ఆవృత్తి పూర్తవుతుంది. ఇలాగ 108 రోజులు మీరు చేస్తే రోజుకి 1 ఆవృత్తి చొప్పున 108 భాగవత ఆవృత్తులు పూర్తవుతాయి, 540 భగవద్గీత ఆవృత్తులు పూర్తవుతాయి, 60 ఆవృత్తులు ఎవరి చేతైనా మనం లెక్క చూసుకుని పూర్తి చేయిస్తే 108 రోజులలో 90 మంది కలిసి 100 ఆవృత్తులు భాగవతము, 600 ఆవృత్తులు గీత పూర్తవుతాయి. ఇలాంటిది 10 ఊళ్ళల్లో చేసామనుకోండి ఏమవుతుంది? 1000 ఆవృత్తులు భాగవతము, 6000 ఆవృత్తులు భగవద్గీత. ఈ చిన్న ఆర్గనైజేషన్ కనుక ఈ గీతా భాగవతం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోగలిగితే, May 1, 2, 3 తారీఖుల్లో మీరు ఫలితాలు మీరే చూడవచ్చు. అక్కడ అక్కడ ఇక్కడ కొంతమంది చేసినటువంటి ఈ భాగవత సప్తాహ యజ్ఞాలు దానివల్ల మూలాధార చక్రం అయినటువంటి పృథ్వీతత్వం మీద ఎఫెక్ట్ మనకి కనిపిస్తోంది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. భావం అర్థమవుతుందా? ఎంత పవర్ఫుల్ ఇది. కానీ ఆర్గనైజేషన్ కావాలి. ఇంకా ఈ ఆర్గనైజేషన్ మనం ఎలా చేసుకుంటాము, ఏ విధంగా చేసుకుంటామో అన్నది చాలా ఇంపార్టెంట్. కనుక ఇవాళ ఇక్కడతో నేను ఆపుతున్నాను, కానీ వెళ్ళిపోవటం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత కాస్త ఎక్కడో కూర్చుని మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఈ బొమ్మ మాత్రం గుర్తుంచుకోండి ఒకసారి. దీని ప్రింటౌట్ కావాలంటే రేపు ఎవరికి కావాలో అడిగితే తీసి ఇవ్వండి. ఈ ఈ ఒక్క బొమ్మ ప్రింటౌట్. కిషోర్ ఏమంటున్నాడు అంటే, రేపటి నుంచి ఒక అధ్యాయం భాగవతము, ఒక అధ్యాయం భగవద్గీత, ప్లస్ 116 శ్లోకాలు భగవద్గీత. ఆదివారం నాడు భగవద్గీత పూర్ణావతి మా ఇంట్లోనే జరుగుతుంది, మే 1వ తారీఖు వరకు. అంటే రెండు కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ అర్థమవుతుందా? ఒక అధ్యాయం భాగవతము, ఒక అధ్యాయం భగవద్గీత. ఇది కాకుండా గీతాయజ్ఞం ఆదివారం నాడు పూర్ణావతి. ప్రతి ఆదివారం ఎవరైనా రావచ్చు, పాల్పంచుకోవచ్చు. అంతేత ఒక వికెట్ ఆన్. ఇంకా ఎన్ని వికెట్లు? అందరూ ఒకే చోటకి రావచ్చు. ఇంత పెద్ద వైజాగ్లో మీరు 70 సెంటర్లు పెట్టుకోవచ్చు. ఎవరి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు వెళ్తూ ఉండవచ్చు, సరేనా? జై గురుదేవ్.